ఆయన యొక్క అభిషేకాన్ని పొందుకుందాం. ప్రేమ స్వరూపిణ మా తండ్రి దయగల ప్రభువా, యేసుక్రీస్తు రక్తం ద్వారా నీ కృపాసనం చేరి ఉన్నాము. మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా జ్ఞానము ప్రత్యక్షతను మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయండి. మీ వాక్యాన్ని అర్థం చేసుకున్న సామర్థ్యతను మాకు దయచేయండి. మీ వాక్యానికి విధేయత చూపించే ఆ స్వభావాన్ని మాకు దయచేయండి. మా మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం పొందే విధంగా రూపాంతరం పొందే విధంగా మాకు కృపను దయచేయండి. ప్రతి విషయంలో మేము ఎటువంటి పరిచర్యలో ఉన్నా సరే మీ నామ మహిమార్థమే ప్రతిది కూడా చేసే ఆ బుద్ధిని జ్ఞానాన్ని మాకు దయచేయండి. ప్రతి విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామంలో బ్రతిమారి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్, ఆమెన్. ఈరోజు కూడా మనము ప్రాథమిక పునాది పాఠాలను, పునాది ఉపదేశ క్రమాలను, పునాది సిద్ధాంతాలను మనం ధ్యానించుకుందాం. పునాదుల మీద ఇంత ధ్యాస ఎందుకు? Why should we concentrate so much on fundamentals, foundations? Inta sukshmanga lega leka inta kulankushanga enduku manam dhyaninchali? Dani yokku uddesham enti? Kirtanalu 11th adhyayam 3rd vachanam, Psalms 11 and verse 3. Kirtanalu 11:3. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? మనము విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడ్డాం కదా. మన సొంత నీతి మూలంగా కాదు గాని విశ్వాసమూలముగా దేవుని చేత నీతిమంతులమని తీర్చబడ్డాం. అయితే నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత దేవుని యొక్క ఉపదేశ క్రమములో మనము కట్టబడాలి. మన జీవితాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘాలు, మన కుటుంబాలు, ప్రతిదీ కూడా దేవుని యొక్క ఉపదేశ క్రమము. అంటే చాలా విషయాలు ఉంటాయి దాంట్లో. అందుకే 2 తిమోతికి రాసిన పత్రిక 3:16 ఎలా రాసిందంటది, ఎలా రాసిందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యము కొరకు సిద్ధముగా ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమైనది. అదే 3:15 1 తిమోతి 3:15 ఓకే. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఏలాగు ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులు నీకు వ్రాసి ఉన్నాను. చదవండి మళ్ళీ. మీ అది తెలుగు బైబిల్లో ఇక్కడ మొత్తం కనబడదు, ఎందుకంటే ఆ 2 వచనాలు కలిసి ఉంటాయి కాబట్టి నేను చదువుతాను చూడండి. అనగా జీవము గల దేవుని సంఘంలో జనులు ఏలాగో ప్రవర్తింపవలనో అది మీకు తెలియవలసినని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఏది? సంఘం అనేది సత్యమునకు స్తంభము ఆధారమై ఉన్నది. అంటే మన జీవితాలను సత్యమనే స్తంభం మీద, సత్యమనే ఆధారం మీద కట్టుకోవాలి. అయితే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు? అందుకే పునాది సిద్ధాంతాల మీద మనము ధ్యాస ఎక్కువ పెడుతున్నాం. ఎందుకంటే ఇవన్నీ ప్రాథమిక అంశాలు కాబట్టి వీటిని ఎక్కువ మనము స్టడీ చేద్దాం. పోయిన వారం మనము పరలోక రాజ్యంలోకి ప్రవేశించడం ఎలా అనే సంగతిని, అనే అంశాన్ని మనం ధ్యానించాం. పరలోక రాజ్యము లోకి ప్రవేశించడం ఎలా, ఇది ఇహలోక రాజ్యము కాదు పరలోక రాజ్యం. అంటే ఇహలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉండడం కాదు, పరలోక సంబంధమైన ఆలోచన కలిగి ఉండాలి. ఓకే, చాలా వ్యత్యాసం, దీనికి చాలా తేడా ఉంది. పరలోక రాజ్యంలోకి లోకి ప్రవేశించడం ఎలా అనే అంశాన్ని మనం ధ్యానించాం. అయితే ఒక మనుష్యుడు తిరిగి జన్మించితేనే కాని, లేదా పై నుండి జన్మించితేనే కాని పరలోక రాజ్యమును చూడలేడు, పరలోక రాజ్యంలోకి ప్రవేశించలేడు. ఓకే, మనం తిరిగి జన్మించాలి, పై నుండి జన్మించాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొంది సువార్తను నమ్మాలి. ఇంకో అంశాన్ని మనం కూడా మనం ధ్యానించాం, మారు మనస్సు దేవుడు మనకు అనుగ్రహించిన వరము అని కూడా మనము తెలుసుకున్నాం. మారు మనస్సు పొందాము అన్న దానికి రుజువేంటి, నాలుగు విషయాలు ఉన్నాయి. ఆ నాలుగు విషయాలను ధ్యానించాం. ఏంటి ఆ నాలుగు విషయాలు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందిన వారమయ్యాం, ఫస్ట్ది. మేలుకొన్న వారమయ్యాం, అంటే ఆత్మీయంగా మృతి పొందిన వారము, దేవుని వలన సజీవం, ఆత్మీయంగా మళ్ళీ జీవాన్ని పొందాం కదా, ఆ రెండో విషయం. మూడో విషయం ఏంటి? సాతాను యొక్క చెర నుండి విడుదల పొందాం, సాతాను యొక్క చెరల నుండి విడుదల పొందాం, అది మూడో అంశం. నాలుగో అంశం ఏంటి? మన ఇష్ట ప్రకారము కాక ఇక దేవుని చిత్తానుసారముగా నడుచుకున్నట్టుకు మనము పూనుకున్నాం. ఈ నాలుగు విషయాలు, ఈ నాలుగు విషయాలు ఉంటేనే అది నిజమైన మారు మనసు పొందుట అనే విషయాన్ని మనం చర్చించాం, ధ్యానించాం. అంటే మారు మనసు పొందడం అంటే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. మన ఆలోచన విధానాన్ని దేవుని యొక్క ఆలోచన విధానంతో పోలుస్తూ మన జీవితాన్ని మార్చుకోవాలి, అదే మారు మనసు పొందడం. రోమీయులకు రాసిన పత్రిక 12:2 ఎలా రాస్తుందంటే, ఈ లోక మర్యాదను అనుసరింపక, Romans 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము ఎట్టిదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ మనకేం కావాలి? మనం మనసు మారాలి, రూపాంతరం పొందాలి. అప్పుడే మనము దేవుని చిత్తాన్ని గ్రహించి ఆ చిత్తానికి లోబడిన వారం అవుతాము. అదే మారు మనస్సు పొందడం. అంటే మారు మనస్సు ఒకసారి పొందిన తర్వాత, అంటే తిరిగి జన్మించిన తర్వాత, దేవుని రాజ్యంలోకి ప్రవేశించిన తర్వాత మనం దేవునిలో ఎదగాలి. ఎలా ఎదగాలి? మన మనస్సు మార్చుకుంటూ ఉండాలి, అంటే మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకుంటూ ఉండాలి. ఈ విషయాన్ని కూడా మనం ధ్యానించాం. అయితే మారు మనస్సు పొందడానికి మనకి మనల్ని ప్రేరేపించింది ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 2:4 Romans 2:4 రోమీయులకు రాసిన పత్రిక 2:4 లేదా, చూడండి, లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక. అంటే ఎవరు ప్రేరేపిస్తున్నారు మనల్ని మారు మనసు పొందడానికి? దేవుని యొక్క అనుగ్రహము, అంటే ఆయన కనికరము, ఆయన వాత్సల్యత, ఆయన మంచితనము. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది అంటే ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ అస్ టు రిపెంటెన్స్. అంటే దేవుని యొక్క మంచితనము మనల్ని మారు మనసు పొందుటకు ప్రేరేపిస్తుంది. అంటే ఆ మంచితనాన్ని మనం అనుభవించాలి, అప్పుడే మనము నిజమైన మారు మనసు పొందిన వారం అవుతాం. అంటే మనము దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం, యోగ్యులమై ఉన్నాం. అయితే మన మీద ఉగ్రత పోయలేదు కానీ హీ డెంట్ గివ్ అస్ రాత్, మన మీద ఆయన కోపం చూపించలేదు కానీ వాత్సల్యతను చూపించాడు. ఎలా చూపించాడు? 2 Corinthians 5:21 Corinthians 2 సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5:21 చూడండి, 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఎర్రన్సడ్డి దానియల్ గారు అనుకుంటాం, ఆయన రాసిన ఒక పాట నేను చిన్నప్పుడు నేర్చుకున్నాను. అది ఏ పాపమెరుగని ఓ పావనామూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా. ఏ పాపము ఎరుగని పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాను. ఆయన పాపం చేయలేదు కానీ ఆయన పాపముగా అయిపోయాడు, మన కోసం పాపంగా చేయబడ్డాడు. అది దేవుని యొక్క కనికరం. దేవుని మనము బలహీనులమైనప్పుడు, మనం పాపనముగా ఉన్నప్పుడు, మనము దైవభక్తి లేని వారముగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఏమంటారు దాన్ని శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మన కోసం మరణించాడు. అది దేవుని యొక్క కనికరం. అటువంటి కనికరాన్ని అనుభవించిన వారే మారు మనసును పొందుకోగలరు. అంటే దేవుని యొక్క ఉగ్రతకు నేను పాత్రుడను, ఐ డిజర్వ్ ద రాత్ ఆఫ్ గాడ్, కానీ ఆయన కనికరమును బట్టి, ఆయన కృపను బట్టి నాకేం దయచేశాడు, మారు మనసు దయచేసి నాకు నూతన జన్మాన్ని లేదా నూతన సృష్టిని నాకు దయచేశాడు. అందుకే అదే 2 కొరింథీయుల 5:17 చూడండి, 5:17 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను ఇదిగో కృతవి ఆయను. సమస్తమును, యాక్చువల్లీ తెలుగు ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ న్యూ, సమస్తమును కృతవయం. ఈ మారు మనస్సు ఎలా పొందుకున్న మనము, దేవుని యొక్క వాక్యాన్ని సువార్త నమ్మినప్పుడు, నమ్మి దానికి విధేయత చూపించినప్పుడు మనం మారు మనసు పొందాం. అకే యాకోబు రాసిన పత్రిక 1:18 అంటే జేమ్స్ 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్య వాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. ఆయన మనల్ని కన్నాడంట. దేని వాక్యం వలన? సత్య వాక్యం వలన. అయితే నెక్స్ట్ వర్స్ 19:20 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించినటకు నిదానించువాడునై ఉండి ఉండవలను. ఎందుకనగా నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. అయితే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే సాత్వికముతో అంటే హంబుల్నెస్, అంటే దీన మనసుతో దేవుని యొక్క వాక్యాన్ని, మనల్ని మనం తగ్గించుకొని దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరిస్తే మనము దేవుని యొక్క కనికరాన్ని పొందిన వాళ్ళం అవుతాం. దేవుని యొక్క కనికరాన్ని అర్థం చేసుకోవడం ఎలా అర్థం చేసుకోగలం? ఆయన మంచితనాన్ని, ఆయన వాత్సల్యతను, చాలా సూపర్ వర్సెస్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి తెలుగులో, నోరు తిరగని వర్డ్స్ అనమాట ఇవన్నీ. వాత్సల్యతను అర్థం చేసుకోవడం ఎలా? యేసు ప్రభువారు ఒక ఉపమాన రీతిగా దీన్ని వివరించారు మనకి. లూకాసు వార్త 15:28-37 చదువుకుందాం. లూక్ 10. అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగు చేయుము, అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను. దీని యొక్క సందర్భం చెప్తాను మీకు. సందర్భం ఏంటంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు, అంటే లాయర్, దేవుని యేసును శోధించడానికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. నేను నిత్య జీవనం పొందుకోవడానికి నేనేం చేయాలి? అప్పుడు యేసు ప్రభువు ఏమన్నాడంటే, నువ్వు ధర్మశాస్త్రం చదువుతావు కదా, నువ్వు బైబిల్ని ఎలా అర్థం చేసుకున్నావు అని అడిగాడు. అడిగితే నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగువాడిని కూడా ప్రేమించాలి. ఇదే నేను గ్రహించాను. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, యేసు ప్రభు ఏం చెప్పాడంటే, అలాగే చేయి, నిత్య జీవం పొందుకుంటావు. అయితే 29 verse 29, అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అతడు, అవును గాని నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. దాని తర్వాత చచ్చాను. ఓకే, అప్పుడు ఉపమాన రీతిగా దేవుడు యేసు ప్రభు వారు ఈ కథ మనకి వివరించారు. ఏంట కాదు ఇది, ఈ ఈ సన్నివేశం ఈ లేదా ఈ యొక్క ఉపమానము దేవుని యొక్క కనికరాన్ని అర్థం చేసుకోవడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా అటెన్షన్ ఇవ్వండి. ఓకే, అయితే ఓకే, 30 నుంచి, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంనకు దిగి, అక్కడ ఆగిపోదాం సార్. అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణంనకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. యెరూషలేము అన్న పదానికి అర్థమేంటి? యెరూషలేము అన్న పదం రెండు పదాలతో మనం కలిపి దాన్ని అర్థం చేసుకోవాలి. యారా, హీబ్రూలో యారా అనే పదానికి ఉపదేశము లేదా ఉపదేశ క్రమము అని అర్థం. షాలేం అంటే శాంతి సమాధానములు, అంటే యెరూషలేము అంటే శాంతి సమాధానాలు మనకు ఇచ్చే ఒక ఉపదేశ క్రమము, కలిగించే ఉపదేశ క్రమము. మనకు శాంతి కావాలి, సమాధానం కావాలంటే ఒక టీచింగ్ కావాలి మనకి, ఉపదేశం. అందుకే మనకి శాంతి ఎలా లభిస్తుంది? హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక 12:14 చూడండి, 12:14 అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. అంటే దేవునితో పరిశుద్ధత కలిగి ఉండాలి, దేవునికి సంబంధించి పరిశుద్ధత కలిగి ఉండాలి. వేరే వాళ్ళ అందరితో సమాధానముగా ఉండాలి, అంటే కొట్లాడుకోకూడదు, అంటే అందరికీ అందరిని క్షమించే ఒక స్వభావం కలిగి ఉండాలి, అందరిని క్షమాపణ అడిగే స్వభావం కూడా మనకు కలిగి ఉండాలి. సారీ నేను చెప్ప, సారీ నేను అడగ కాదు. ఓకే, తప్పు చేస్తే ఏం చేయాలి? మనల్ని మనం తగ్గించుకొని సారీ. ఓకే, ఎవరైనా మనకు విరుద్ధంగా పాపం చేస్తే వచ్చి సారీ చెప్తే ఓకే క్షమించేశాను, పెద్ద సీన్ క్రియేట్ చేయకుండా ఉంటుందని, యాటిట్యూడ్ అంటుందని. ఓకే, పొగరుబోతు వెర్రి వేషాలు వేయకుండా ఓకే తిన్నగా క్షమించేసేయండి. ఓకేనా? అప్పుడు అందరితో శాంతి సమాధానాలు కలిగి ఉంటాం. దేవునితో ఎలా ఉండాలి మనం? పరిశుద్ధతతో, అంటే మనల్ని మనము దేవుని కొరకు ప్రత్యేకించుకోవాలి. అందుకే వాక్య పరిచర్య యొక్క ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, వాక్యము అనేది ఉదకము, అంటే ఉదకం అంటే నీళ్లు. ఓకే, వాక్యం అనే ఉదకంతో మనల్ని స్నానం చేయించి ఏ మచ్చ డాగు కళంకము లేని సంఘముగా మనల్ని తీర్చిదిద్దుతున్నాడు. అందుకే వాక్య పరిచర్యం ముఖ్యం. ఓకే, యోహాను సువార్త 17:17 చూడండి, 17:17 సత్యమందు వారిని ప్రతిష్ట చేయుము, నీ వాక్యమే సత్యము. అంటే ఏర్పరచుకోవడము, మనల్ని మనం, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న వాడిని ఏం చేస్తున్నాడు? పరిశుద్ధపరుస్తున్నాడు. ఎలా పరిశుద్ధపరుస్తున్నాడు? ఆయన వాక్యం అనే ఉదకముతో, నీళ్లతో మనల్ని కడిగేయడం అంటే ఏంటి? సంధించడం అన్నమాట, ఖండించడం. సబ్బు పూస్తే, డ్రెస్ కి సబ్బు పూసినప్పుడు ఏముంటది? సబ్బు ఒక డ్రెస్ కొంచెం కష్టపడుతుంది, కొంచెంసేపు బాగా బాధపడి అయ్యో చాలా బాధగా ఉంది అంటది. కానీ దాని తర్వాత, దాన్ని బాగా పిండిన తర్వాత, ఏ మచ్చ దాన్ని మళ్ళీ ఇస్త్రీ చేసిన తర్వాత ఏ మచ్చ డాగు కలంకము లేని వస్త్రం వలె అది తయారవుతుంది అదనమాట. సో వాక్యం అనే ఉదకంతో స్నానం చేసి మనల్ని స్నానం చేయించి మనల్ని కడిగి మనల్ని ప్రత్యేకపరుచుకుంటున్నాడు దేవుడు. ఓకే, సో శాంతి సమాధానాలు కలిగి ఎలా ఉండాలి? ఆ ఉపదేశ క్రమమే యెరూషలేము, దానికి సాదృశ్యము. ఓకే, ఎక్కడైతే నిజమైన వర్తమానము లేక నిజమైన దేవుని యొక్క వాక్యము బోధింపబడుతుందో, ఓకే, ఎక్కడైతే ఆత్మీయ నడిపింపులో మనం ఎదుగుతున్నామో, ఎక్కడైతే ఆత్మీయ కాపురల మధ్య లేదా ఆత్మీయ నేతృత్వానికి మనము విధేయత చూపిస్తున్నామో, అదే యెరూషలేముకు సాదృశ్యము. యెరూషలేమును విడిచిపెడితే మనము దిగజారిపోయిన వారమే అవుతాము. చూసారు చూడండి, మళ్ళీ లూకా సువార్త 10:31 చూడండి. అందుకు యేసు 30వ వచనం చూడండి. అందుకు యేసు, ఇట్లా నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణముకు దిగి, అంటే ఎప్పుడైతే ఉపదేశ క్రమము నుంచి మనము తప్పుకుంటామో, ఆత్మీయ నేతృత్వానికి మనము తిరగబడి వెళ్లిపోతామో, మన స్వచిత్తాన్ని అనుసరించి మనము బ్రతకాలని కోరుకుంటామో, చాలా చాలా ఏమంటుందని అసలు ఫ్రీడమ్ లేదు ఇక్కడ, మనకు ఫ్రీడమ్ కావాలి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మీయంగా మనము దిగజారిపోయిన వారం అవుతాం. అది ఎలా ఎలా జరుగుతుందంటే మనకి బయటకేం కనబడదు, అది అంత బాగానే ఉన్నట్టు కనబడుతుంది, కానీ మెల్లమెల్లగా మనము కొట్టుకుపోతూ ఉంటాం. అందుకే హెబ్రీ పత్రిక 2:1 Hebrews 2:1 చూడండి. కావున చూడండి చూడండి అందరూ గమనించండి, కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండుము. అంటే మనము చదువుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలన్నమాట, లేకుండా మర్చిపోతాం ఈజీగా. అబిగేల్కి నేను మ్యాథ్స్ నేర్పిస్తున్నా, ఈరోజు చెప్పింది మళ్ళీ రేపు జ్ఞాపకం ఉండదు, దానికి ఏం చేయాలి, దాన్ని పదే పదే ఏం చేయాలి, వెరివేస్తా ఉండాలి. సో చెప్తానమాట, రీడ్ ఇట్ యాజ్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ డిపెండెడ్ అపాన్ ఇట్. అంటే అర్థమవుతుంది మీ అందరికి, ఎలా చదవాలంటే ఇది వదిలేస్తే అయిపోయాను నేను, అలాంటి వైఖరి కలిగి ఉండాలి మనం. సో కావున మనం వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకుని పోకుండానట్లు వాటి అందు మరి వినే విశేష జాగ్రత్త కలిగి ఉండుము. కొట్టుకుని పోవట అంటే ఎప్పుడైనా చూసారా మీరు ఒక బోట్ ని చూస్తే, మీరు నీళ్లలో చూస్తే దానికి యాంకర్ వేయలేదు అనుకోండి, యాంకర్ వేయలేకపోతే ఏం జరుగుతుంది, అది మెల్ల 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 మెల్లగా దానికి తెలియకుండానే వెళ్ళిపోతుంటుంది అది. అందుకే ఉపదేశ క్రమం నుండి చిన్న 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 విషయాల్లో మనం అభిధేయత చూపించినప్పుడు మెల్ల మెల్లగా మనకు తెలియకుండానే దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోతాం. ఫస్ట్ అంత బాగానే ఉంటుంది, లోతుకు జరిగిందదే. లోతుకి దేవుడు ఏమిచ్చాడు, అబ్రహాము అనే శిరస్సునిచ్చాడు. అబ్రహాం వాజ్ లాట్స్ హెడ్. అబ్రహాంకు విధేయత చూపించు అప్పుడు నువ్వు బాగుపడతావు. ఇక చాలా ఇరుక్కా ఉంది నాకు, ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, ఓకే వెళ్ళిపో, కానీ లాస్ట్ లో జరిగిందంటే నాశనమే. ఉపదేశ క్రమము నుంచి మనం తప్పిపోతే మనం నాశనం అయిపోతాం. చూడండి, నేను మాట్లాడుతున్న యాక్సెంట్ కొంచెం వేరేగా ఉండొచ్చు, కానీ కంటెంట్ మీద ధ్యాస ఉంచండి. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అందుకే వేమన గారు ఒక పాట పద్యం రాశారు, చాలా ఇష్టం అది, చిన్నప్పుడు నేను నేర్చుకున్న పద్యం. ఏమంటది, నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు, నీళ్లలోన ముసలి నిగిడి ఏనుగు బట్టు బయట కుక్క చేత భంగపడును. నీళ్లలోన ముసలి, ముసలి అంటే క్రొకడైల్, నిగిడి ఏనుగు బట్టు, నీళ్లలో ఉంటే ఏనుగునే పట్టేసుకుంటుంది, అంత బలం ఉంది దానికి. కానీ బయట వస్తే కుక్క కూడా భయపడుతుంది అంట, అది బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కాని తన బలిమి కాదు. అంటే అది నీళ్లలో ఉన్నంత వరకే దానికి దానికి బలం, నీళ్ళ నుంచి బయటకు వస్తే ఫినిష్డ్ అయిపోయింది. స్థాన బలిమి గాని తన బలిమి కాదయ్యా విశ్వదాభిరామ వినురవే. అంటే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో మనము సన్నిధిలో మనము సమయం గడుపుతామో, ఎడతెగకుండా ఉపదేశ క్రమానికి మనం లోబడతామో, సహవాసానికి మనము సహవాసంలో పాలు పొందుతామో, మనల్ని మనం విమర్శించుకుంటామో, ప్రార్థనలు ఎప్పుడైతే గడుపుతామో, అప్పుడే మనం ఆత్మీయంగా ఎదుగుతాం. లేకపోతే మనకు తెలియకుండానే మనం ఆత్మీయంగా దిగజారిపోతున్నాము. చిన్న చిన్న విషయాల్లో మెల్లగా మనకు తెలియకుండానే దూరంగా దేవుని చూద్దాం. ఇక్కడ ఆలోచిస్తాను నేను. అందుకే హాగారు సారా దాసురాలా ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, ఎంత దూరం వెళ్ళిపోయినాం అసలు. చాలా ఇరుగ్గా ఉంది నాకు, చాలా ఇబ్బందిగా ఉంది. ఎప్పుడు చూసినా వాక్యం 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 వాక్యం, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత. కొంచెం కూడా మనకు ఫ్రీడమ్ ఉండదా? కొద్దిసేపన్నా నేను రిలాక్స్ అవ్వలేనా? యెరూషలేము అంటే ఏంటి? ఉపదేశ క్రమము, శాంతి సమాధానాలు కలుగజేసే ఉపదేశ క్రమము యెరూషలేము. అర్థమవుతుందా మీకు? మీకు షిమియా గుర్తున్నాడా? షిమియాకి ఏం చెప్తాడంటే, సొలొమోను నువ్వు యెరూషలేములో ఉన్నంత కాలము నిన్నేం చేయ, యెరూషలేము దాటి నువ్వు కిద్రోను ఆ వాగు దాటి నువ్వు అక్కడికి వెళ్ళావో చచ్చావే, ఫినిష్డ్ అయిపోయింది సంగతి. 3 సంవత్సరాలు ఉన్నాడు పాపం. దాని తర్వాత 3 సంవత్సరాల తర్వాత దేవుడు పరీక్షిస్తాడు మనల్ని. తప్పుకున్నాడు, చచ్చాడు. చాలా సింపుల్ ఈక్వేషన్ అది. అందుకే ఈ ఇవన్నీ ఆత్మీయ సత్యాలు. ఇవన్నీ మనకు మనం చూస్తూ, వీడు బయటకు చూడడానికి చాలా బాగానే ఉన్నాడే, ఏ సమస్యలు లేవే, కానీ చిన్న చిన్న విషయాల్లో ఒక్కరోజు బైబిల్ చదువుకోడు, ఒక సండే రాడు ఆరాధన. ఇప్పుడైతే ఆఫ్ కోర్స్ ఎవరికి తెలియదు, ఎవరేం చేస్తున్నారు ఎవరికి తెలియదు కదా. బైబిల్ చదువుకుంటున్నావా, బైబిల్ చదువుకుంటున్నావా, మెసేజ్ వింటున్నావా, ప్రార్థనలో పాలు పొందుతున్నావా, సహవాసంలో సహవాసం అంటే నీకు చాలా ఇష్టమా, ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు కదా. సో ఎలా జరుగుతుంది ఇవన్నీ? ఇవన్నీ చాలా మనకు తెలియకుండానే మనం దేవుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోయే పరిస్థితి మనకు ఏర్పడచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోవుకుంటున్నట్లు వాటి అందు మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలను. అంటే జాగ్రత్తగా పట్టుకోవాలి, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని చదవాలి. అది యెరూషలేము. యెరూషలేము దానికి సాదృశ్యం. ఎరుకు అంటే ఏంటి? ఎరుకు అంటే మూన్, చంద్రుడు, వెన్నెల. పగలు ఎండ దెబ్బనైనను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఓకే, ఎండ దెబ్బ వల్ల చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎప్పుడైనా నీకు వెన్నెల దెబ్బ తగిలిందా? వెన్నెల దెబ్బ తగలడం ఏంటి? వాట్ ఈస్ బీయింగ్ స్ట్రక్ బై వెన్నెల? వెన్నెల దెబ్బ తగలడం ఏంటి? ఎరుకో అంటే వెన్నెల, మూన్ అంటే లోకానికి సాదృశ్యం, అంధకార శక్తులకు సాదృశ్యం. సాతాను యొక్క ఏమంటారు దాన్ని, అధికారానికి సాదృశ్యం, పవర్ ఆఫ్ సేటన్. ఎరుకో దానికి సాదృశ్యం. ఎరుకో ఎటువంటిదంటే లోపలికి ఎవరు వెళ్ళలేడు, బయటికి ఎవరు రాలేడు. ఒక్కసారి లోపలికి వచ్చావంటే చచ్చేవే. మూన్ లోకానికి సాదృశ్యం, అంధకార శక్తులకు సాదృశ్యం. లోక ఏమంటారు దాన్ని, లోక సంబంధమైన ఆలోచనలకు సాదృశ్యం. సో ఏం చేశాడు? చాలా ఇరుక్కుంది నాకు ఇది, ఇవన్నీ చాలా కన్సర్వేటివ్, నాకు నచ్చట్లేదు ఇక్కడ. ఇప్పుడు పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అన్న ఒక వాక్యంతో మనం ప్రారంభించాం కదా. పునాదులు నిజంగానే మన దేశంలో కూడా ఎప్పుడు వినని సంగతులు జరుగుతున్నాయి. ఈరోజు పొద్దున్నే మాకు తెలిసిన ఒక సిస్టర్ గారు ఫోన్ చేసి ఎల్జీబీటీ క్యూ వాళ్ళని మేము ప్రోత్సహిస్తున్నాం, మా కంపెనీ ప్రోత్సహిస్తుంది, నేను కూడా దాంట్లో నేను పాలు పొందాలి, దయచేసి నా కోసం ప్రార్థన చేయండి. ఇప్పుడే లేకపోతే నీతిమంతులు ఏం చేయగలరు? మన దేశంలో కూడా జరుగుతుంది ఇవన్నీ. ఎక్కడో అమెరికాలో కాదు, యూరోప్ లో కాదు, ఇక్కడ మన దేశంలో, మన భారతదేశంలో, మన హైదరాబాద్ లో, మన సాఫ్ట్వేర్ కంపెనీలో, మన వాళ్ళ మధ్య, ఎక్కడ దూరంగా లేదు. ఈ పరిస్థితులన్నీ కూడా ఇప్పుడు మన కాలంలో సంభవిస్తున్నాయి ఇవన్నీ. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? రాజీ పడిపోతావా, లేకుంటే ఒక స్టాండ్ తీసుకుంటావా? అయితే సిస్టర్ ఫోన్ చేసి ప్లీజ్ ప్రే అంది. ప్రే చేసిన తర్వాత ఏం చేసింది సార్? తెలివిగా వీడియోని ఆఫ్ చేసేసింది అంతే. ఐ విల్ షో యూ ద పిక్చర్, ఆ ఫోటో చూపిస్తాను మీకు. ప్రతి ఒక్కడు జూమ్ కాల్లో ఉన్నాడు. ప్రతి ఒక్కడు వెనకాతల ఒక మంచి ఇంద్రధనస్సు ఉంది, అక్కడ జెండా తెలిసింది కదా మీకు, ఆ ఇంద్రధనస్సు కనబడింది మాకు. కానీ ఈ సిస్టర్ మాత్రం ఏం చేసింది? తెలివిగా వీడియోని ఆఫ్ చేసేసింది. ఎందుకంటే ఇప్పుడు అంతా వర్క్ ఫ్రం హోమ్ కాబట్టి. మన దేశంలో జరుగుతుంది, మన హైదరాబాద్, మన సాఫ్ట్వేర్ కంపెనీలో. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. అందుకే బలపరచబడాలి, ఆత్మీయంగా మనం బలపరచబడాలి. అంటే మన ఒప్పింపులకు మనం రాజీ పడకూడదు. ఒక్కసారి మనం నిశ్చయించుకున్న తర్వాత నోవే, ఐ విల్ నాట్ కాంప్రమైజ్, రాజీ పడను. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే నేను రాజీ పడను. ఉద్యోగం పోతే పోయింది, దేవుడు చూసుకుంటాడు. ఓకే. సో ఎరుకో దేనికి సాదృశ్యము? మూన్, లోక సంబంధమైన ఆలోచనలకు సాదృశ్యం, అంధకార శక్తులకు సాదృశ్యం, సాతాను యొక్క అధికారానికి సాదృశ్యం. అయితే ఏం చేశాడు ఇప్పుడు? ఇక్కడ చాలా ఎరుగ్గుంది, నాకు అసలు నచ్చడం లేదు. యెరూషలేము వదిలి యెరికో పట్టణానికి ఎలా వెళ్ళాడు? దిగి వెళ్ళాను, వెంట్ డౌన్ అని ఉంటుంది. అయితే ఏం జరిగింది? యెరికోకి వెళ్ళినప్పుడు, థ్యాంక్ యూ, ఓకే, అందుకు యేసు, ఓకే, సో మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కాను. అంటే సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నాడు అనమాట. చిన్నప్పుడు నేను నేర్చుకున్న పదం అది. సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకున్నాడు. దొంగ అంటారు, దొంగ ఏం చేస్తాడు? మూడు చేస్తాడు. యోహాను సువార్త 10:10, John 10:10, దొంగ ఏం చేస్తాడు? దొంగతనమును, అయ్యో, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును, కానీ మరి దేనికిని రాడు. చాలా స్పష్టంగా ఉంది కదా. దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును. అంటే దొంగతనం చేయడం అంటే ఏంటి? ఎవరైనా దొంగ మనల్ని, మనం ఏమైనా సామాను కొట్టేస్తే మనకు చెప్పేస్తాడా? ఫస్ట్ ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. ఫస్ట్ మనకు తెలియదు, మనము దొంగిలించబడ్డాము అన్న సంగతిని చాలా లేట్గా గ్రహిస్తాం. అంత అయిపోయిన తర్వాత అయ్యో పర్సు పోయిందే. అయ్యో దొంగ 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 ఎప్పుడు అరుస్తాం? అంత అయిపోయిన తర్వాత. అంటే మనకు తెలియకుండానే మోసం చేస్తూ మనల్ని దోచుకుంటాడు. దోపిడికి దొంగతనానికి చాలా తేడా ఉంది. దోపిడి అంటే ఏంటి? కుమ్మేసి రెండు మూడు వేసి దోచుకోవడం. దొంగతనం ఏంటి? మోసం చేస్తూ మనకి తెలియకుండానే అంత అయిపోయిన తర్వాత తెచ్చుకుంటాం మనం. అయ్యో డబ్బులు పోయాయే అంటే ఆత్మీయంగా ఏంటి? ఆత్మీయంగా అయ్యో ఇంత సమయాన్ని వృధా చేశానే తెలియకుండానే. దేవునికి చెందవలసిన సమయాన్ని మాట్లాడుతూ సినిమా చూస్తూ టీవీ చూస్తూ గడిపేశానే. సమయాన్ని దొంగిలించాడు తెలియకుండానే. అరే అస్సలు టైం తెలియలేదురా, పొద్దున్నుంచి సాయంత్రం వరకు సినిమాలు చూసి 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 అయ్యో ఎప్పుడు సమయం స్టార్ట్ అయింది, ఎప్పుడు టైం స్టార్ట్ అయింది, ఎప్పుడు టైం ఎండ్ అయిందో తెలియదు మనకు అసలు. అది దొంగతనం అంటే. డబ్బులు ఎలా పోయి? అయ్యో షాపింగ్కి వెళ్ళిన తర్వాత చాలా బాగుంది కదా డ్రెస్ ఎంత బాగుందో. సో మనం ఏం చేస్తామంటే చాలా సాతాను చాలా తెలివన్నాడు. ఏం చేస్తాడంటే మనకు డబ్బులు ఇయ్యాడు, క్యాష్ ఇయ్యాడు మన చేతికి, కార్డు ఇస్తాడు. ఇప్పుడు గూగుల్ పే కూడా ఉంది మనకి. అంటే మనకి తెలియకుండానే డబ్బులు పోతాయి, చాలా తొందరగా కూడా పోతాయి, ఇమీడియట్గా ఇలా శాలరీ వస్తే వెళ్ళిపోతుంది. అవునా కదా? జీతం రావడం రావడం పోవడం, సిరిదా వచ్చే వచ్చును సిరిదా పోయే పోయాను పోవును. సిరి రావడం సిరి పోవడం, సిరి కాదు సిరి డబ్బు. ఎలా ఎలా వచ్చాయి ఎలా పోయే ఎవరికి తెలియదు. మోసం చేస్తే నీకు అది అవసరం రా, నీకు ఎంత బాగున్నావు చూడు అసలు ఆ డ్రెస్లను అసలు బా దొంగ. మోసం చేస్తూ మనల్ని దోచుకునే స్వభావం కలిగిన వాడు సాతానుడు. అందుకే సాతాను యొక్క తంత్రములను మనము తెలుసుకున్న వారమై ఉండాలి. యు షుడ్ నో ద వైల్స్ ద క్రాఫ్ట్స్ ద స్కీమ్స్. స్కీమ్స్ అంటారు దాన్ని, స్కీమా తంత్రములు, యంత్రములు కాదు తంత్రములు. యంత్రాలని మనం తెలుసుకోవాలి, తెలుసుకున్న వారమే ఉండాలి. సో దొంగ దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు ఫస్ట్. చాలా మంది తెలుసుకోరు ఈ విషయాలని. చిన్నప్పుడు ఎస్పెషల్లీ టీనేజ్ గా ఉన్నప్పుడు మన పెద్దలు చెప్తున్నప్పుడు మనం చాలా ఏ వీళ్ళకి అసలు జనరేషన్ గ్యాప్ వీళ్ళకి ఏం తెలుసు అసలు అనుకుంటాం. అసలు వీళ్ళకి ఏం తెలుసు సంగతి? అసలు ఆ టీనేజ్ అదొక విచిత్రమైన దశ. అది ఎవరికి అర్థం కాదు, వాడికే వాడు అర్థం కాదు. అటువంటి పరిస్థితి, అయోమయ స్థితి అంటారు దాన్ని. వారు వచ్చాడ్రా అయోమయంగాడు అంటే వాడు ఏం చేస్తున్నా వాడికి తెలియదు. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ స్టార్ట్ అవుతుంది అయిపోదు, పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది. అరే ఇన్ని సంవత్సరాలు పోయాయి, హౌ డిడ్ ఐ లూజ్ సో మచ్ ఆఫ్ టైమ్, ఇంత సమయం వృధా అయిపోయిందే తెలియకుండా. నిజంగా నాకు ఇంజనీరింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు, ఎప్పుడు ఎండ్ అయిందో తెలియదు. ఇలా టైం ఇలా అయిపోయింది అంతే. 12 సంవత్సరాల సంఘంలో ఎలా అయిందో తెలియదు నాకు. ఇలా స్టార్ట్ అయింది ఎండ్ అయిపోయింది. 12 ఇయర్స్, 12th ఇయర్, 13th ఇయర్ కూడా ఫస్ట్ మంత్ అయిపోయింది ఆల్మోస్ట్. చూస్తూ చూస్తూ మన సమయాన్ని ఉపయోగిస్తున్నామా వృధా చేస్తున్నామా? సమయం మన నుంచి పారిపోతుంది. అంటే సమయం అనేది సాతాను దొంగిలిస్తున్నాడా లేక మనం దాన్ని ఉపయోగిస్తున్నామా? నీ బాల్య దినముల యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునుము. రిమెంబర్ యువర్ క్రియేటర్ ఇన్ ద డేస్ ఆఫ్ యువర్ యూత్. విలాప వాక్యములు, లామెంటేషన్స్, విలాప వాక్యములు లామెంటేషన్స్ 3:27 3:27 విలాప వాక్యములు 3. అయ్యోయ్యో, యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. 28 ఆల్సో 27:28 యవన కాలమున 27:28 ఓకే టుగెదర్ యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అతని మీద దానిని మోపువాడు ఎవరు? యెహోవాయే. చూసారా, కాడి అంటే, కాడి అంటే ఏంటి? డిసిప్లిన్, క్రమశిక్షణ. అదే వద్దు కదా మనకి, డిసిప్లిన్ వద్దు మనకి. మనకేం కావాలి? గిఫ్ట్స్ కావాలి, వరాలు కావాలి, కానీ క్రమశిక్షణ వద్దు. అందుకే మనకి తెలియకుండానే ఎంతో సమయం వృధా చేసేస్తున్నాం మనం. సాతాను నుంచి దొంగలించేస్తున్నాడు కూడా. మన ప్రమేయం లేకుండా జరుగుతుంది అది? కాదు. మనం కూడా చాలా కోఆపరేట్ చేస్తున్నాం మంచిగా. అర్థమవుతుందా మీకు? దొంగ ఫస్ట్ ఏం చేస్తాడు? దొంగలిస్తాడు. దాని తర్వాత ఏం చేస్తాడు? చూడండి నెక్స్ట్ వర్స్, జస్ట్ గో టు యోహాన్ సువార్త 10:10 చూడండి. మళ్ళీ దొంగతనమును హత్యను. ఇంగ్లీష్ లో ఎలా ఉంటుందంటే కిల్ అని ఉంటుంది. కిల్ అంటే యాక్చువల్లీ గ్రీక్ భాషలో కిల్ అంటే సాక్రిఫైస్. ఓకే, సాక్రిఫైస్ చేయడం అన్నమాట. అంటే త్యాగం చేయడం కాదు, బలి అర్పించడం. బలిపీఠం కట్టి దాని మీద బలి అర్పించడం, ఆ బలికి వాడే పశువుని వధించడమే హత్య అని ఇక్కడ తర్జుమా చేయబడింది. కానీ సాక్రిఫైస్ చేయడం అంటే దొంగ ఏం చేస్తున్నాడు? మన సాక్రిఫైస్ ని కూడా వాడుకుంటున్నాడు. చెప్తాను చూడండి, అంటే మన బలిని కూడా వాడే వాడేసుకుంటున్నాడు, మన త్యాగాన్ని కూడా వాడే వాడేసుకుంటున్నాడు. ఇప్పుడు చూడండి, సక్సెస్ పొందాలంటే ఏం చేయాలి? కష్టపడాలి. అంటే వెల చెల్లించాలి. వెల చెల్లించకుండా సక్సెస్ ఉండదు. అన్లెస్ ఆఫ్ కోర్స్ వేరే దారులు ఉన్నాయి, అవి వెతుక్కోకుండా నీతి మార్గంలో సక్సెస్ దొరకాలి అంటే వెల చెల్లించాలి. అంటే సమయాన్ని కేటాయించాలి. ఓకే, రిసోర్సెస్ ని కూడా కేటాయించాలి, డబ్బుని కేటాయించాలి, బలాన్ని కేటాయించాలి. అన్ని కూడా మనం ఏమంటారు దాన్ని, ఒక లెక్క చూసుకొని ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని దానిలోకి మనం ముందం చేయాలి. యూ హావ్ టు జంప్ ఇన్ టు ఇట్. అయితే మీకు చూపిస్తాను చూడండి, 2 Samuel 24:24 2 Samuel 24:24 రాజు నేను అలాగు తీసుకొనను, వెల ఇచ్చి నీ యొద్ద కొందును, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడని యెహోవాకు దహన బలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తులములు వెండికి కొనెను. అంటే దేవునికి మన జీవితము ఒక బలిగా అర్పించాలి అంటే మనము వెల ఇచ్చి దాన్ని అర్పించాలి. దే హ్యాస్ టు బి ఎ సాక్రిఫైస్ ఇన్ అవర్ ఆఫరింగ్. సో సాధారణ ఏం చేస్తాడు? ఇప్పుడు లోకంలో ఎదగాలంటే కూడా సాక్రిఫైస్ చేయాలి. దేన్ని సాక్రిఫైస్ చేయాలి? ఆత్మ సంబంధమైన విషయాల్ని సాక్రిఫైస్ చేయాలి. ఆత్మీయంగా ఎదగాలి అంటే లోక సంబంధమైన విషయాల్ని మనం సాక్రిఫైస్ చేయాలి. సో దొంగ ఏం చేస్తాడు? మన సాక్రిఫైస్ ని కూడా దోచేసుకుంటాడు అన్నమాట. చాలా మంది ఏం చేస్తారంటే లోకం వల్ల ఎదగాలి. ఓకే, సో అన్ని కూడా ఆఫీస్కి దగ్గరగా ఉండాలి, నాకు ఇల్లు. సంఘానికి చాలా దూరంగా ఉంది, పర్లేదు, నో ప్రాబ్లం, అది సాక్రిఫైస్ చేసే. మనకి దగ్గరలో ఉన్న సంఘాన్ని మనం చూసుకొని అన్ని దగ్గర ఉండాలి. మీ సంఘం ఎక్కడండి? చాలా అల్వాలి, చాలా దూరం అండి. మీ వాక్యం బాగానే ఉంటుంది కదండి, చాలా కొంచెం టూ మచ్ ఆఫ్ టైం అండి. అంత సమయం నాకు లేదు. వేరే వాటికి సమయాన్ని కేటాయిస్తారు కానీ దేవుని విషయాల్లో సమయం కేటాయించరు. దేవునికి చెందిన వాటిని, దేవునికి చెందిన వాటిని మనం ఎప్పుడైతే లోకం కోసం త్యాగం చేస్తామో అప్పుడు ఏం చేస్తామంటే సాతాను మనల్ని దోచుకునే విధంగా మనము మన జీవితాన్ని మార్చుకుంటాం. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ వి డు. వి అలౌ సాతాన్ టు కమ్ అండ్ స్టీల్ us. దేవునికి చెందిన ఏమంటారు తలాంతులను లోకం కోసం మనం వాడతాం, దేవుడికి చెందాల్సిన డబ్బును లోకం కోసం వాడతాం, దేవునికి చెందాల్సిన సమయాన్ని లోకం కోసం వాడతాం, ఆ త్యాగాన్ని కూడా దొంగలించేస్తున్నాడు. ఎప్పుడు జరుగుతుంది ఇదంతా? యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతున్నప్పుడు ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకే మనం చేసే ప్రతి ఏమంటారు దాని నిర్ణయం కూడా వి హావ్ టు ఎలా అంటే క్యాల్కులేట్ చేయాలి మనం దాన్ని. దాని యొక్క పర్యవసనం ఎలా ఉంటుంది, వాట్ ఈస్ గోన్ టు బి ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అ డెసిషన్ అనే విషయాన్ని మనము క్యాల్కులేట్ చేయాలి. చూపిస్తాను ఒక వాక్యం, సామెతల గ్రంథం 13:15. సామెతల గ్రంథం 13:15 చూడండి. సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాస ఘాతకుల మార్గము కష్టము. చూసారా? సుబుద్ధి దయను సంపాదించును, విశ్వాస ఘాతకుల మార్గము కష్టము. అంటే ఒక నిర్ణయం చేసినప్పుడు దాని వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి అని మనం స్పష్టంగా దాన్ని వివరించుకొని మనం ధ్యానించుకొని మనం ఆలోచించుకొని అప్పుడు మనం నిర్ణయం చేయాలి. అంతేగాని ఇమోషన్స్ లో, భావోద్రేకాలలో మనం ఎప్పుడు నిర్ణయాలను తీసుకోకూడదు. కోపం ఎప్పుడైతే కోపం వస్తుందో ఫస్ట్ ఏం చేయాలి? సైలెంట్ అయిపోవాలి. సుమతికి శతకం అనుకుంటా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన దుఃఖమే తన సంతోషమే తన స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తజ్జము సుమతి. ఏ బాబోయ్, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టం, దయ అప్పుడు చుట్టం అవుతుందంత, చుట్టంబో, తన సంతోషమే తన స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. అంటే కోపంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. భావోద్రేకాలు బాగా ఫుల్గా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకూడదు, ఇమోషన్స్ లో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు. సుబుద్ధి, సుబుద్ధి అంటే మంచి బుద్ధి, అందుకే సుమతి అనరు దాన్ని. సుమతి అంటే మంచి మతి ఉన్నవాడా అని, అదొక్కటే లేదు మనకి కదా. సుబుద్ధి దయను సంపాదించడం అంటే ఇట్ గెయిన్స్ ఫేవర్. మనకి ఏం కావాలి? మన మార్గము అంటే మన విశ్వాసము కార్యసిద్ధి కావాలి అంటే మనకు దయ కావాలి. అప్పుడు అది ఎప్పుడు వస్తుంది? అది సుబుద్ధి కలిగి ఉంటేనే వస్తుంది. సుబుద్ధి కలిగి ఉండడం అంటే ఏంటి? మన ఆలోచన విధానం దేవుని యొక్క ఆలోచన విధానంతో ఏంటి ఎలా ఉండాలంటే ఇమిడి ఉండాలి. It has to be connected. I mean, it has to be in agreement to the ways of God, the thoughts of God. So, buddhi, dayanu sampadinchunu, viswasa ghatakula margamu kashtamu. Okka sari nu devani sannidhulu nunchi vellipoyam anko. First lo anta bhagane untadi gaani, lotu margam telusu kada manaki. Lotu margam, chudandi. Eppudaithe lotu Abrahamanu vadile vellipoyado. ఇప్పుడు మేము బైబిల్ చదువుతున్నప్పుడు యెహోవా వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమై అని వ్రాయబడి ఉంటుంది, కానీ యెహోవా వాక్కు లోతుకు ప్రత్యక్షమై అని ఎక్కడ కూడా వ్రాయబడలేదు. నీతిమంతుడే కాకపోతే, హీస్ రైచస్ మ్యాన్ బట్ హీ నెవర్ హర్డ్ ఫ్రమ్ గాడ్. ఎందుకు? అబ్రహాము అనే శిరస్సును అబ్రహాము అతనికి ఎరుషలేం. ఊర్లేసి వెళ్ళిపోయాడు. విశ్వాసఘాతకుల మార్గము కష్టము, అంత నాశనం అయిపోతుంది. అప్పుడు కూడా నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఎంత చూసారు, ఎంత లోకంలో ఎంత ఏమంటారు దాన్ని, పట్టపడిపోయాడు లిటరలీ. ఒక ఖైదీ అయిపోయాడు లోకానికి. ఐహిక విచారాలు అంటారు దాన్ని. చూడండి మార్క్స్ వార్త 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం, మార్క్స్ వార్త 4వ అధ్యాయం. ఆర్ యూ ఎబుల్ టు అండర్స్టాండ్ మేడం సార్? తెలుగు అర్థమవుతుంది కదా, తెలుగు వచ్చిన వాళ్ళకి మాత్రమే. ఎయిటీన్ అండ్ నైన్టీన్ రెండు కలిసి ఉంటాయి చూడండి. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 18-19. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కాని, చూడండి, వీరు వాక్యమును విందురు కాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఇట్ ఇస్ ఫ్రూట్లెస్. ఎందుకు? ఐహిక విచారాలు, ధనమోసము, ఇతరమైన అపేక్షలు, డిజైర్ ఫర్ అదర్ థింగ్స్ లోపల చొచ్చి వాక్యమును అణిచివేస్తాయి. విన్న వాక్యం కూడా ఉన్నది కూడా ఊడిపోయింది అనమాట బేసికలీ. అది పాయింట్. అణచివేయటం వలన అది నిష్ఫలమగును. హీ లాస్ట్ ఇట్. దే కెనాట్ బేర్ ఫ్రూట్. ఎందుకు? ఐహిక విచారాలు, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి. సో అది ఎలా చొచ్చుతాయి అవి? అవన్నీ ఇవన్నీ ఆత్మ సంబంధమైన విషయాలు కదా. యెరూషలేము నుండి ఎరుకో వెళ్ళడం అంటే ఇవన్నీ అనిష్ట వేరు. అది నిష్ఫలమగును. దే డు నాట్ బేర్ ఫ్రూట్. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఏం చేస్తాడు? ఫస్ట్ దొంగతనం చేస్తాడు. దాని తర్వాత దేవునికి చెందవలసిన ఏమంటారు దాని సాక్రిఫైస్ ని వాడు లాగేసుకుంటాడు. రోమన్స్ చాప్టర్ 12:1, రోమిల్ క్రాస్ పత్రిక 12:1 చూడండి. కాబట్టి చూడండి 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 ఎంత బాగుంది చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును, దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు అర్పించుకొనుడి అని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే దిస్ ఇస్ ద సాక్రిఫైస్ విచ్ ఇస్ అక్సెప్టబుల్ టు గాడ్. కానీ ఏం చేస్తాడు వాడు? నీ సాక్రిఫైస్ ని తీసేసుకొని వాడు లాగేసుకుంటాడు. చాలా మంది అలా చేస్తారు కదా, కుటుంబాన్ని సాక్రిఫైస్ చేస్తారు. దేనికోసం? ప్రమోషన్ కోసం. నేను కూడా వారిలో ఉన్నవాడినే ఒకప్పుడు. ఐ వాజ్ ఆల్సో వన్ అమంగ్ దెమ్. ప్రమోషన్ కోసం, డబ్బు కోసం, లోకంలో ఎదగడం కోసం. ఎట్లా అంటే, గోల్డ్ ఇస్తున్నప్పుడు గడ్డి కావాలనుకుంటాం. అందుకే శాస్త్రి గారు ఏమన్నారు దాన్ని? గడ్డి మినిస్ట్రీ అన్నారు దాన్ని. గడ్డి మినిస్ట్రీ, గడ్డి పరిచర్య. బంగారం ఉందిరా, నాకు గడ్డే కావాలి ప్లీజ్. అది ఎందుకంటే ఇది తాత్కాలికం. ఇదంతా అందుకే ఒక స్టేట్మెంట్ చేస్తూ ఉంటాను, టైమ్ ఇస్ టూ షార్ట్, ఇటర్నిటీస్ టూ లాంగ్. లైఫ్ ఇస్ టూ షార్ట్, రాదర్ లైఫ్ ఇస్ టూ షార్ట్, ఇటర్నిటీస్ టూ లాంగ్. నిత్యత్వం శాశ్వతం. చాలా సుదీర్ఘమైన ప్రయాణం అది, సుదీర్ఘం రాదర్. ఈ జీవితం చాలా తాత్కాలికం. తాత్కాలిక ఏమంటారు దాన్ని, ఆశల కోసం నిత్యమైన ఆశలు పోగొట్టుకోకూడదు. సో రెండోది ఏంటి? దొంగతనం చేస్తాడు, దాని తర్వాత మన సాక్రిఫైస్ ని కూడా దోచుకుంటాడు. మూడోదేంటి, నాశనము చేయుటకును. నాశనం అంటే ఏంటి? తప్పిపోవడం అన్నమాట, గెటింగ్ లాస్ట్. అంటే దేవుని సన్నిధి నుంచి శాశ్వతంగా విడిపోవడం, అది నాశనం అంటే. ఆత్మీయంగా చచ్చిపోవడం, దేవుని యొక్క జీవ రాదర్ జీవాన్ని పొందుకోలేకపోవడం. అంతే, అందుకే అంటాడు కదా యేసు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మ జీవింపజేయును గాని శరీరము కేవలము నిష్ప్రయోజనము, నేను చెప్పు మాటలు ఆత్మయును జీవమునై ఉన్నవి. జీవం అంటే లైఫ్, ద లైఫ్ ఆఫ్ గాడ్ అంటే శాశ్వతంగా దేవుని సన్నిధిలో నుంచి మనము ఎడబాపు పొందుతాం. విల్ జస్ట్ బి కట్ ఆఫ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్. అదే జరిగింది. ఎవరికి జరిగింది? ఆదాము హవ్వకు జరిగింది. అదే చిన్న తప్పు చేయడం వల్ల, చిన్న తప్పే కదా, చిన్న తప్పు కాదు, ఏ తప్పు చేసినా దేవుని దృష్టికి పెద్ద తప్పే, అది చిన్నదైనా పెద్దదైనా. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను చేరుకోలేకపోతున్నారు, పొందలేకపోతున్నారు, అదే పాపం. సో ఏం చేస్తాడు లాస్ట్ దే ఏం చెప్తా అంటే, కేవలం మనల్ని చంపడం కాదు, మన సాక్రిఫైస్ ని దోచుకోవడం కాదు, ఏం చేస్తాడు మన జీవితాన్ని కూడా దోచుకుంటాడు శాశ్వతంగా. ఎందుకంటే తెలుసా, ఎందుకు తెలుసా, మనమంటే వాడికి చాలా ఈర్ష కాబట్టి. ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉండేవాడు వాడు, మనల్ని చూసి వీళ్ళ మానవ మాతృల, వీళ్ళు మానవ మాతృలే కదా, మానవులు మాత్రమే అంటే, దాని మానవ మాతృలు అంటే మానవులు మాత్రమే, జస్ట్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, వీళ్ళకి ఇంత ఆధిక్యత, నోవే, దోచుకోవాలి. అందుకే హెబ్రీ పత్రిక 10:38-39 రెండు వచనాలు చూడండి. హెబ్రీ పత్రిక 10:38-39 చూడమ్మా తొందరగా. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ప్రాణమునకు సంతోషం ఉండదు. ఆత్మ కాదు ప్రాణం. ఓకే, అయితే మనము నశించుటకు, చూసారా, మనము నశించుటకు వెనుక తీయు వారము కాము కాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలవారమై ఉన్నాము. అంటే ఎక్కడి వరకు మనం వెనుతీయవచ్చు? నాశనం వరకు. చూపిస్తాను చూడండి ఒక వాక్యం, యోహాన్ సువార్త ఆరో అధ్యాయం 6:66 వచనం చూడండి. అప్పటి నుండి చూసారు, చూడండి, అప్పటి నుండి ఆయన శిష్యులలో, చూసారా, ఇక్కడ జనసమూహంలో కాదు, ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడింపలేదు. అంటే ఏం చేశారు, ఏం జరిగింది, ఆ జీవం నుంచి శాశ్వతంగా ఎడబాపు పొందారు. దే వర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ గాడ్ పర్మనెంట్లీ. అయితే 67 చూడండి, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా, అప్పుడు పేతురు ఒక మాట్లాడు చూడండి, సీమోను పేతురు, ప్రభువా ఎవని వద్దకు వెళుదుము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు అని అన్నాను. యో అండ్ యూ అలోన్ హ్యావ్ ద వర్డ్స్ ఆఫ్ లైఫ్. జీవం ప్రసాదించే ఉపదేశం నీ దగ్గరే ఉంది కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళగలను నేను. సో మనము ఒక ప్రశ్న అడగాలి, మనల్ని మనం అడుక్కోవాలి, ఏంటది, మనల్ని ప్రశ్నించుకోవాలి, నిజంగా మనము అంగీకరిస్తున్న వాక్యము మనకి జీవం కలిగజేస్తుందా, లేకుంటే మరణాన్ని పొందేలాగా చేస్తుందా. అంటే లోక సంబంధమైన బోధన మనము అంగీకరిస్తున్నామా, లేక ఆత్మ సంబంధమైన నిత్య జీవమునకు ఆధారమైన బోధన మనము అంగీకరిస్తున్నామా, దాన్నే అపోస్తుల బోధ అంటారు. సో ఏం జరిగింది? హీ లెఫ్ట్ జెరూసలేం, దిగి ఎరుకోకు వెళ్ళినప్పుడు ఏం జరిగింది? మధ్యలో దొంగలు దోచుకున్నారు, దొంగల చేతిలో చిక్కాను. అప్పుడు ఏం చేశారు వాళ్ళు? మూడు విషయాలు చేశారు. అతని బట్టలు దోచుకున్నారు. బట్టలు దోచుకోవడం అంటే ఏంటి? బట్టలు అంటే ఏంటి? దేవుని యొక్క నీతిని, దేవుని యొక్క నీతి అనే వస్త్రాన్ని, పరిశుద్ధత అనే వస్త్రాన్ని. ఎటువంటి వస్త్రం అది? పరిశుద్ధత అనే వస్త్రం. కీర్తనలు 94వ అధ్యాయము అనుకుంటా, ఒక నిమిషం ఆగండి, చెప్తాను మీకు. కీర్తనలు 96వ అధ్యాయం, ఓకే, 96వ అధ్యాయం 9వ వచనం, 969 ఎవరికి సాదృశ్యం నంబరు? మెతుసల, గుర్తుంది కదా మీకు, 969, అది కూడా సేమ్ థింగ్ అనమాట. సామ్ 969, అంతే కరెక్ట్, కరెక్ట్ గా సామ్స్ 969, కీర్తనలు 96వ అధ్యాయం 9వ వచనం చూడండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని, చూసారా, పరిశుద్ధాలంకారములు ధరించుకొని, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అని ఇంగ్లీష్ లో ఉంటుంది, తెలుగులో ఎంత బాగుంది చూడండి. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. అంటే ఏం జరిగింది? యెరూషలేమును వదిలేసినప్పుడు ఏం జరిగింది? ఆ పరిశుద్ధతను కోల్పోయాడు. చాలా మందికి జరిగింది అదే, పరిశుద్ధతను కోల్పోయారు వాళ్ళు. వాళ్ళకి, లోకంలో ఉన్న వాళ్ళకి ఏ తేడా లేదు, అసలు ఏ వ్యత్యాసం లేదు. వాళ్ళు మాట్లాడే విధానం, వాళ్ళు వేసుకునే బట్టలు, వాళ్ళు చూసే సినిమాలు, ఏ వ్యత్యాసం లేదు. ఏం జరిగింది? ఆ పరిశుద్ధతను కోల్పోయిన వారైపోయారు చాలా మంది క్రైస్తవుల్లో. అది చాలా శోచనీయమైన విషయం అది. ఇట్స్ అ వెరీ వెరీ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. పరిశుద్ధతను కోల్పోయిన వారయ్యారు. ఎప్పుడు జరిగినది? ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిని మనము విడిచి వెళ్ళిపోయామో, ఎప్పుడైతే మనము ఏమంటారు దాన్ని, తిరుగుబాటు స్వభావాన్ని ప్రదర్శించామో, నేను చాలా ఇరుగ్గుంది నాకు, అసలు నాకు స్వేచ్ఛ అసలు లేనేలేదు అని వెళ్ళిపోయామో, అప్పుడు ఏం జరిగింది? మనకి మన పరిశుద్ధతను కోల్పోయాం, మన ప్రతిష్ఠతను కోల్పోయాం, మన యొక్క అభిషేకాన్ని కోల్పోయిన వారం అవుతాం. మన తలాంతులను దేవుని కొరకు ఉపయోగించాం, ఇంకా ఉపయోగించకుండా దేనికోసం ఉపయోగిస్తాం? లోకం కోసం ఉపయోగిస్తాం. నేను చాలా మంది నా ఫ్రెండ్స్ ని చూశాను, క్రిస్టియన్ ఫ్రెండ్స్ వాళ్ళందరూ. చిన్నప్పుడు నాతో పాటు ఎలా అంటే, మారు మనస్సు ఏమంటారు దాన్ని, వాళ్ళందరూ కూడా బాప్తిస్మం పొందినవాడు నాతో పాటు. 15-20 ఇయర్స్ తర్వాత LGBTQ అని స్టార్ట్ చేసింది ఒక ఆడ. నాతో పాటు నా చర్చ్, నా సంఘం, నా యూత్ మీటింగ్ వస్తూ నన్ను మెంటర్ చేస్తూ ఒక టైంలో. ఇప్పుడు ఏం జరిగింది? యెరూషలేం అంటే నేను గమనించింది ఏంటంటే, వీళ్ళందరినీ ఒకసారి నా ఫ్రెండ్స్ అందరినీ గమనించింది ఏంటంటే, ఒక విషయం గమనించాం అందరిలో, ఒక కామన్ థింగ్ ఏంటంటే తెలుసా, ఏంటి తెలుసా, వాళ్ళకి క్రమశిక్షణ అంటే అస్సలు ఇష్టం లేదు. ఏముంటుందని, ఆత్మీయ అధికారానికి లోబడి ఉండడం వాళ్ళకి అస్సలు ఇష్టం లేదు. నువ్వు నాకు చెప్పేదంటే అటువంటి స్వభావం గల వాళ్ళు నాకు తెలియదు. సో నేను చెప్పాను కదా మీకు, తెలియకుండానే నీకు అంటే, ఇప్పుడు ఎలాంటి పరిస్థితి అంటే, దే ఆర్ మేకింగ్ కాలింగ్ గుడ్ యాజ్ ఈవెల్, ఈవెల్ యాజ్ గుడ్. చూపిస్తాను చూడండి, యెషయా గ్రంథం ఐదో అధ్యాయం 20వ వచనం, 20th verse. కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ. చూసారా, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటి అనియు ఎంచుకొని వారికి శ్రమ, చేదు తీపనియు తీపి చేదని ఎంచుకొని వారికి శ్రమ. 21st వర్స్ ఇంకా భయంకరమైన సత్యం ఏంటంటే చూడండి 21st వర్స్ తమ దృష్టికి తాము జ్ఞానులమని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులమని తలంచుకుని వారికి శ్రమ. అంటే నువ్వు నాకు బుద్ధి చెప్పేదేంటి, నువ్వు నాకు చెప్పేదేంటి అని తిరుగుబాటు స్వభావం ప్రదర్శించేవారు అన్నమాట. దే డోంట్ వాంట్ టు కమ్ అండర్ అథారిటీ. నేను ఎప్పుడు ఎప్పుడు ఏ ఉపదేశం ఏ ప్రసంగం చేసినా సరే ఏ వ్యాఖ్యానం చేసినా సరే ఈ విషయాన్ని మాత్రం నొక్కి ఒక్కనిస్తాను నేను. ఎందుకు చెప్తాను చెప్పండి, ఎందుకు ఇది, ఎందుకంటే తిరుగుబాటు అనేది ఇక్కడ అది ఎర్త్ లో కాలేదు. ఇట్ డి నాట్ హ్యాపన్ ఆన్ ఎర్త్. ఎక్కడ జరిగినది? పరలోకం జరిగినది. అందుకే తిరుగుబాటును అసహించుకుంటాడు దేవుడు. హి హేట్స్ రెబెలియన్. ఎందుకంటే సాతాను యొక్క స్వభావం ఏంటి? తిరుగుబాటు స్వభావం. అందుకే తమ దృష్టికి తాము జ్ఞానులమని చూడండి. ఇంకోటి 22nd verse చూడండి, 22nd verse ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి. ద్రాక్షరసము త్రాగుటలో పేరు ప్రఖ్యాతులు గాంచిన బీర్బల్లు మీరు నవ్వుకుంటున్నారు. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి మధ్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. నెక్స్ట్ అంటే తెగించారనమాట. మచ్చ తెగించేద్దాం, మచ్చ ఈరోజు ఫుల్ వేసేద్దాం ఈరోజు. తెగింపు స్వభావం కలవాడు కరవాళ్ళు వీళ్ళందరూ. ద్రాక్షరసము త్రాగుటలో ప్రఖ్యాతి నందిన వారికి మధ్యము కలుపుటలో తెగువ గల వారికి శ్రమ. వారు లంచం పుచ్చుకొని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతులు నీతిని దుర్నీతిగా కనబడ చేయుదురు. చూసారా, అంతా కూడా చేంజ్ చేసేస్తున్నారు. అదే జరుగుతుంది ఇప్పుడు. వెలుగు చీకటనియు చీకటి వెలుగనియు, కీడు మేలనియు మేలు కీడనియు, అన్నిటినీ మార్చేస్తున్నారు. అందుకే పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏమి చేయగలరు? అర్థమవుతుందా మీకు అందరికీ? సో ఏం చేస్తాడు దొంగ? దొంగలించుటకును, చంపుటకును, నాశనము చేయుటకును. అంటే శాశ్వతంగా దేవుని సన్నిధిలో నుంచి మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు మనకు తెలియకుండానే. అందుకే ఒక్కసారి రక్షింపబడిన తర్వాత మన రక్షణ కోల్పోగలమా అన్న ప్రశ్నకు మీ జవాబు ఏంటి? ప్రశ్నగానే ఉండదిద్దాం. ఓకే, లెట్ ద క్వశ్చన్ బి ద క్వశ్చన్. ఆలోచించండి, బట్టలు దోచుకున్నారు. దాని తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారు, నెక్స్ట్ ఏం చేశారు చూడండి. లూకాసు వార్త 10:29 30 సెకండ్ అనుకుంటా, 30th. వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కని వారు అతని బట్టలు దోచుకున్నారు. ఒక్క వాక్యంలో ఉన్నాం, ఇంకా చాలా సమయం గడిపాం దీని మీద. బట్టలు దోచుకొని దాని తర్వాత అతనిని కొట్టి అంటే గాయపరిచారు. ఎప్పుడైతే దేవుని సన్నిధి నుంచి మనం వెళ్ళిపోతామో ఏం కోల్పోతాం తెలుసా? గాయపరచబడమని కాదు, కానీ గాయపడ్డప్పుడు మనకు కావాల్సిందేంటి? మందు, ఔషధము, దివ్య ఔషధము కావాలి మనకి. ఔషధం ఏంటి? దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం మనల్ని స్వస్థపరిచేది, అవునా? దేవుని యొక్క అభిషేకం కదా మనల్ని స్వస్థపరిచేది. అది కోల్పోయినప్పుడు మనకి దిక్కేంటి? ఇంకా మనల్ని ఆదరించేవాడేవాడు? అర్థమవుతుంది మీకు? గాయపడ్డ తర్వాత అందుకే షీషా హోయా దిల్ హో ఆఖిర్ టూట్ చాతా హై. చాలా లోతైన మర్మం, విరిగిపోతుందంట. అంటే వాణ్ణి విరగొట్టారా మేము? అంటే బాగా గాయపరచబడ్డాం. అంటే See, this is what happens when you leave the presence of God. Gaya parcha badtam. Leka గాయానికి ఎవరు కూడా పరామర్శించేవాళ్ళు లేని దిక్కులేని వారముగా అయిపోతాం. అది పాయింట్. Somebody has to comfort us. ఆ కంఫర్ట్ ని కోల్పోతాం మనం, ఆ ఆదరణ కోల్పోతాం. సో మన బట్టల్ని దోచుకుంటారు, అంటే మన పరిశుద్ధతను కోల్పోతాం, గాయపరచబడ్డ వారం అవుతాం. లాస్ట్ ఏంటి, కొర ప్రాణముతో విడిచి, అంటే లిటరల్ గా ఆత్మీయంగా చచ్చిపోయిన దశకు మనం చేరుకుంటాం. ఆల్మోస్ట్ ఇంకా కొర ప్రాణంతో ఎప్పుడు పోతాడా అంటే వాడికి ఏంటి అంటే చెప్తాను చూడండి. అరే వాడిని అడిగితే, అరే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావా అంటే వాడికి నిశ్చయత లేదు. వాడికి ఏమో తెలియదురా. హి హాస్ నో అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క నిశ్చయతని కోల్పోయిన వాడైపోతాడు. అది పాయింట్ అక్కడ. ఎందుకు, నీతి అనే వస్త్రం పోయింది కాబట్టి, పరిశుద్ధత అనే వస్త్రం పోయింది కాబట్టి, గాయపరచబడ్డాడు కాబట్టి, ఆదరణ లేని వాడయ్యాడు కాబట్టి, కొర ప్రాణముతో విడిచిపెట్టారు. అప్పుడు జరిగిందండి, తగిన శాస్తి జరిగింది వీడికి. నన్ను విడిచి వెళ్ళిపోతాడా, మంచిగా ఏంది. చూస్తావు చూస్తావు, నువ్వు పోతున్నావు కదా చూస్తా, ఎప్పటివరకు నడుస్తావు చూస్తా నేను. అప్పుడు ఒక యాజకుడు, యాజకుడు ఏం చేస్తాడు, యాజకుడు పాపం, వాడే పాపిష్టి, వాడే కోపిష్టి, వాడు మనల్ని ఎలా ఆదరించగలడు కదా. ఏముంటుందని, యాజకుడు చేయాల్సిన పని ఏంటి, మనల్ని రిప్రజెంట్ చేయాలి అవునా, మన కొరకు ఇంటర్సెషన్ అంటే, ఇంటర్సెషన్ ఏమంటారు తెలుగులో, విజ్ఞాపన చేయాలి మన కోసం. కానీ ఏం చేస్తున్నాడు యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రం ప్లస్ ఉపదేశం, ధర్మశాస్త్రోపదేశం, గుణసంధి చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఏం చేశాడు, త్రోవణ, ఆ త్రోవణ వెళ్ళుట తటస్థించాను. ఎందుకో పాపం మనకు తెలియదు. అతడు అతన్ని చూచి ప్రక్కగా తప్పుకొనెను పోయాను, రాదర్ పోయాడు. ఇంకోటి వచ్చాడు, వీడెవడు, అలాగుననే లేవియుడొకడు ఆ చోటుకి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. వీళ్ళిద్దరు ఎవరు, ధర్మశాస్త్రానికి సాదృశ్యము. అర్థమవుతుందా, ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, అరే నువ్వు పాపివిరా, వేస్ట్ ఫెలోరా, నీకు తగిన శాస్తే జరిగింది అని తీర్పు తీర్చేసి వెళ్ళిపోతాడు. ప్లీజ్ హెల్ప్ అంటే ఏం చేయలేడు, నా వల్ల కాదు అంటాడు. అందుకే ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కాని కృపయు సత్యము యేసు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా పొందాము. ఆయన సంపూర్ణత నుండి కృప వెంబడి కృపను పొందితిమి. ధర్మశాస్త్రం ఏం చేస్తుంది, నువ్వు వేస్ట్ ఫెలో, పాపం యొక్క జీతము మరణము, నువ్వు చావాల్సిందే, అదే నీకు తగిన శాస్తి అని డిసైడ్ చేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, కనికరం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, దేవుడు కనికరం ఎలా చూపిస్తాడు అన్న విషయాన్ని మనము వివరంగా అర్థం చేసుకుంటున్నాం. కొన్ని మాటలను పలుకుటలో చాలా కష్టముగా ఉన్నది. సాధనమున పనులు సమకూరు ధరలోన, అందుకే అనగననగారాగా మతిస ఇల్లుచునుండు తినగ తినగవేము తీయనుండు. సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ అంటే సాధనం చేసిన తర్వాత అది మెల్లగా మాతృభాష. ఇప్పుడు ఏమైందంటే ఫారినర్ లాగా ఉంది మన టంగ్. కొంచెం సో కొన్ని రోజులైన తర్వాత అదే కరెక్షన్ అయిపోతుంది. సో పేషెంట్ గా ఉండండి, మీరు మీరు పేషెంట్ అవ్వకండి, పేషెంట్ గా ఉండండి. ఓకే, అయితే అలాగున ఒక లేవీయుడు ఒకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయాను. అయితే ఒక సమరయుడు, అంటే సమాజం చేత తృణీకరించబడినవాడు. ఎవరికి ఎవరికి సాదృశ్యము? ఎవరికి సాదృశ్యము? యోహాను సువార్త, యోహాను సువార్త మొదటో అధ్యాయము, యోహాను సువార్త మొదటో అధ్యాయము, యోహాను సువార్త ఫస్ట్ చాప్టర్ పదో వచనం చూడండి, 10th verse నుంచి. ఆయన లోకములో ఉండెను. ఎవరు ఆయన? యేసు ప్రభు వారు. లోకము ఆయన మూలముగా కలిగాను, అంటే ఆయన సృష్టికర్త. కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు, అంటే తృణీకరించారన్నమాట. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను. వాళ్ళు ఏం చేశారు? ఆర్మ్స్ ఓపెన్ వైడ్, యాక్సెప్ట్ చేశారా? నో. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఇదెవరు? యేసు ప్రభు. సమరయుడు దానికి సాదృశ్యం, యేసు ప్రభుకు సాదృశ్యము. అంతే కదా, హీఈస్ ది టైప్ ఆఫ్ క్రైస్ట్ అక్కడ ఈ ఉపమానంలో. ఎందుకంటే నిజంగా ఆదరించేవాడు ఎవడు? దేవుడు ఒక్కడే. పరామర్శించే సామర్థ్యత కలిగిన వాడు ఎవడు? దేవుడు ఒక్కడే. ఆయన స్వకీయులు ఆయన యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అయితే లెట్స్ గో బ్యాక్, లూకాసు వార్త 10th verse. అలాగుననే ఒకసారి సారీ 33rd verse 33rd verse. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి. ఫస్ట్ ఏం చేశాడు? అతడు పడియున్న చోటికి వచ్చాడు. ఫస్ట్ థింగ్, యాక్చువల్లీ 10 things చేశాడు ఇక్కడ. 10 విషయాలు మనం ధ్యానించుకుందాం. ఫస్ట్ ఏం చేశాడు? అతడు పడియున్న చోటికి వచ్చాడు. అంటే దేవుడు మన స్థాయికి వచ్చాడు, మన లెవెల్కి వచ్చి మనతో మాట్లాడాడు. మత్తయి సువార్త 12:9-11. మత్తయి సువార్త 12 Matthew 12:9-11. ఆయన అక్కడి నుండి వెళ్లి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యగలవాడు ఒకడు కనబడెను. పారలైజ్డ్ హ్యాండ్. వారు ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనను ఒక గొర్రెయుండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకుని పైకి తీయడా? అంటే దాని స్థాయికి వెళ్ళి, అరే ఎందుకు పడ్డారా నువ్వు అని వాడితో వాదిస్తాడా? వాదించాడు కదా. ఏం చేస్తాడు? ఫస్ట్ ఆ స్థాయికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ వర్స్ 11 అయిపోయింది కదా. వర్స్ 11 చదవాం మనం. ఓకే, అందుకు ఆయన మీలో ఏ, ఓకే వర్స్ 12, గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు, కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయటం ధర్మం అని చెప్పి. 14:5 లూకాసు వార్త 14:5. మీలో ఏమని గాడిద అయినను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను. సో అంటే దేవుడు ఎప్పుడు కూడా మన స్థాయికి వచ్చి మనతో మాట్లాడతాడు. ఫస్ట్ మనతో వాదించాడు. ఎందుకు పడిపోయాను? ఎన్నిసార్లు చెప్పాను నీకు? చెప్పిందే చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే నువ్వు చెప్పిన మాట వినవే అని అనకుండా మనం ఏం చేస్తాం? ఐ టోల్డ్ యూ, ఒక్క మాట. ఎందుకు వెళ్ళిపోయినా అన్నాను యెరూషలేము నుండి అని అనలేదు. చూసావా? నా సన్నిధిని వదిలేసి ఎందుకు వెళ్ళిపోయావు అని ఒక్క మాట కూడా అనకుండా. చూడండి, యోహాను సువార్త 5th verse ఐదు నుంచి ఏడు వచనాలు. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. యేసు వాడు పడియుండు చోటుకి, పడియుండుట చూచి, రాదా యేసు వాడు పడియుండుట చూచి, సరే వాడు పడియుండుట చూసి, చూచి అంటే పడిపోయాడు, పాపంలో పడ్డాడు, ప్రేమలో పడ్డాడు, మురిగ్గుంటలో పడ్డాడు. ఇవన్నీ సేమ్ ఈక్వేషన్స్. నవ్వుకుంటున్నారు నాన్న మీరందరూ. ఈ ప్రేమ ప్రేమ దోమ అని ఎన్ని కొంపలు మునగలేదు బేసికలీ. ప్రేమ చాలా కొంపల్ని ముంచింది బేసికలీ. ప్రేమ కాదు అది, వ్యామోహం. చెవి గల వారు వినును కాక. యేసు వాడు పడియుండుట చూచి, అదే అదే జరిగింది కదా యాకోబు, యాకోబుకి ఏం జరిగింది? రాహేల్ని చూశాడు, పడ్డాడు. 7 సంవత్సరాలు ఏం జరిగాయి? దొంగలించబడ్డాయి బేసికలీ. హీ లాస్ 7 ఇయర్స్ ఆఫ్ హిస్ లైఫ్. 20 సంవత్సరాలు కోల్పోయాడు. లాస్ట్కి దొరికిందంటే గంపెడు నిండా కష్టాలు. దాన్ని ఏం చేస్తా, దాన్ని ఏమంటారు తెలుసా? కష్టాలు కొని తెచ్చుకోవడం అంటాం. యు హ్యావ్ బాట్ యువర్ కస్టమ్స్ విత్ అ ప్రైస్. అర్థమవుతుందా మీకందరికీ? కానీ ఏం చేశాడు దేవుడు? అరే నీకు చెప్పాను కదా, యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి. అరే నీకు అసలు ఇంకా నన్న నీకు అసలు అసలు బాగుపడాలని ఉందా నీకు? చాలా మంది పరిస్థితి అందే కదా, అరే అయిపోయిందిరా జీవితం, ఇంకా ఫినిష్డ్, ఓవర్. ఎరిగి స్వస్థత పడగోరుచున్న వాడి, చూసా, స్వస్థత పడగోరుచున్నావా, స్వస్థత పడగోరుచున్నావా అంటే డు యూ వాంట్ టు గెట్ వెల్ అని వాని అడిగాడు. అడుగగా అంటే వాడిని అడిగాడు అనమాట, డు యూ వాంట్ టు గెట్ వెల్, లేక చాలు నాకు ఈ పరిస్థితి, ఏం చేస్తా, ఏం చేయాలి అయ్యగారు, అయ్యగారు ఎన్నో కష్టాలు అయ్యగారు, ఎక్కడికి వెళ్ళినా సరే పాస్టర్ గారు పాపం అదే సేమ్ క్యాసెట్. ఏంటా క్యాసెట్? అయ్యో అయ్యగారు చాలా కష్టాలు అయ్యగారు. కష్టాలంటే చాలా ఇష్టం వాళ్ళకి, ఎందుకంటే చాలా హాయిగా ఉంటుంది కష్టాలు. ఎలాగంటే ఒక పుండు ఉంది అనుకో మీది, మీ శరీరంలో, ఇఫ్ యు హావ్ ఓపెన్ పుండు, టాబ్లెట్ వేస్తే పోతుంది, మెడిసిన్ వేస్తే పోతుంది, కానీ వాడొచ్చి ఇలా చుట్టుతాడు దాన్ని, ఆహాహా ఎంత హాయిగా ఉంటుంది చూడు. అంత హాయిని అనుభవించిన తర్వాత కష్టాలు పోవాలని ఎవరు అనుకుంటారు పాపం? ఎవరు కోరుకుంటారు? కష్టాలనే కోరుకుంటాం. అయ్యో సహోదరి సహోదరుడు అని అటువంటి, యు వాంట్ దోస్ వర్డ్స్. కానీ ఏం చెప్పాడు ఇక్కడ యేసు? స్వస్థత పడగోరుచున్నావా, స్వస్థ పడగోరుచున్నావా, స్వస్థ పడగోరుచున్నావా అని వాడిని అడుగగా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఏం చేస్తారు? ఫస్ట్ మనస్థాయికి వస్తాడు దేవుడు, మనస్థాయికి వచ్చి మనతో మాట్లాడుతాడు. అదే దేవుని యొక్క గొప్పతనం. ఓ హీ లివ్స్ ఇన్ హై అండ్ లాఫ్టీ ప్లేస్. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన వాడు మన లెవెల్కి వచ్చి మనతో మాట్లాడడం అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ గాడ్. అందుకే గాడ్ ఈస్ గ్రేట్. ఎందుకు? మన లెవెల్కి వచ్చి మాట్లాడుతున్నాడు కాబట్టి. అర్థమవుతుందా మీకు అందరికి? హెప్సీ యూర్ అండర్స్టాండింగ్? సో దే ఆర్ ఆస్కింగ్ మీ టు కట్ డౌన్ ఆన్ మై తెలుగు, సో ఐఎమ్ మేకింగ్ ష్యూర్ దట్ ఐఎమ్ యూజింగ్ వెరీ వెరీ సింపుల్ వర్డ్స్. ఓకే, దాని తర్వాత ఏం చేశాడు? సెకండ్, లెట్స్ గో బ్యాక్ టు లూకా సువార్త 10:33 చూడండి మళ్ళీ. యేసు వాడు సారీ అతన్ని 33 33rd వర్స్, అయితే ఒక సమరుడు ప్రయాణమే పోవచ్చు, అతడు పడియున్న చోటికి వచ్చి, సెకండ్ అతనిని చూచి, ఆహా సూపర్ అసలు అది చూడడం అంటే ఏంటి, నీ పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు, నీ కంఠశోషను అర్థం చేసుకున్న దేవుడు, నీ బాధను అర్థం చేసుకున్న దేవుడు. నిర్గమకాండము 2:23-25 నిర్గమము అంటే యూనో నిర్గమకాండం రైట్, ఎక్సోడస్. యా, వి హ్యావ్ అ గుజరాతీ హూస్ టైపింగ్ ఇన్ తెలుగు, ఫెంటాస్టిక్. దిస్ ఇస్ కాల్డ్ టంగ్ సెషన్. ఎక్సోడస్ చాప్టర్ 2:23-25 నిర్గమకాండము 2:23-25 ఆలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు, నిట్టూర్పులు అంటే అయ్యో అలసిపోయాను బాబాయ్, అది నిట్టూర్పు అంటే. ఓకే, ఇస్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు అంటే, నిట్టూర్పులు అంటే చాలా మందికి అర్థం కాదు కాబట్టి కొంచెం గ్రాఫిక్స్ చూపించాను అంతే. ఓకే, నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరను. అప్పుడు ఏం చేశాడు ఆయన, కాగా దేవుడు వారి మూలుగును, మూలుగు అంటే తెలుసు కదా, దాని కూడా గ్రాఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు, కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను, దేవుడు ఇస్రాయేలీయులను చూచెను. అది చూడడం అంటే దేవుడు వారి యందు లక్ష్యముంచెను అంటే, లక్ష్యం అంటే నన్ను ఎవ్వరు కూడా అసలు పట్టించుకోవటం లేదు అని ఎంతమంది అంటారు చూడు. సంఘంకి వచ్చిన తర్వాత ఈరోజు పాస్టర్ గారు అస్సలు నన్ను పట్టించుకోలేదు, అయ్య గారు ఎంతసేపు వాళ్ళతోనే ఉన్నాడు, వాళ్ళు ఫేవరెట్, నేను కాను. ఎవరు నిన్ను లక్ష్య పెట్టినా లక్ష్య పెట్టకపోయినా దేవుడు నీ మీద కన్నుంచాడు, పట్టించుకున్నా పట్టించుకోకపోయినా. ఎనీబడి, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ చూడడం. చూడడం అంటే ఏంటి, నీ పరిస్థితిని అర్థం చేసుకున్న దేవుడు. ఆదికాండం 16:6-10, 6-10, 13-14, 16:6-10 అందుకు అబ్రాం, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్టు దాని చేయమని సారాయితో చెప్పాను. చూడండి, దాని అది ఒక వస్తువులాగా, దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ ద ట్రీటెడ్ హేగర్. హేగర్ని ఎలా ట్రీట్ చేశారంటే ఒక వస్తువులాగా ట్రీట్ చేశారు వాళ్ళు. దాని అది చూడండి, మీరు చూడండి, పరిశుద్ధాత్ముడు చాలా తెలివైన వాడు, ఎలాగా వివరించాడు చూడండి. దాని చేయమని సారాయితో చెప్పిన, సారాయి దాని శ్రమ పెట్టినందున దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోయాను. అది 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 చూసారా, ఆవిడ ఆమె, ఆమె అంటే సారా, సారా అంటే ఎలా సంబోధిస్తారు, ఆమె ఆవిడ గారు, అబ్రహాము గారు, తాతగారు, ఆవిడ గారు, పెద్ద నాన్నగారు కాదు, అది ఒక వస్తువులాగా దాన్ని చూశారు. She was treated as a thing of pleasure. చాలా మంది ఎలా అంటే, వాళ్ళ రహస్య జీవితంలో చాలా మంది అలాగే వాళ్ళతో వారు వ్యవహరించారు, ప్రవర్తించారు కూడా, వాళ్ళని ఒక వస్తువులాగా ట్రీట్ చేశారు. సారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యుద్ధ నుండి అది పారిపోయాను, పారిపోగా అప్పుడు ఏం జరిగింది, యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యుద్ధ అనగా షూర్ మార్గంలో బుగ్గ యుద్ధ ఆమెను కనుగొని అంటే చూచి, సారాయి దాసివైన హాగరు ఎక్కడి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది అది చూసావా మళ్ళీ, అది నా యజమానురాలైన సారా యుద్ధ నుండి పారిపోవచ్చున్నాను అనను. ఆ తర్వాత నెక్స్ట్ వర్స్, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్లి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చూసావు, అణిగి ఉండాలి, అణిగి మణిగి జీవించాలి. అర్థమవుతుందని మీరు, దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ లోబడుట, అనడం కాదు. ఓకే, నెక్స్ట్ 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసాను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. ఓకే, దెన్ 13వ వర్స్, అది మళ్ళీ చూసారా, అది చూచుచున్న దేవుడవు నీవే. చూసారా, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టను. ఏలైనగా నన్ను చూచిన వాని నేను ఇక్కడ చూచుతుంది కదా అని అనుకున్నాను. ఈరోజు పాట పాడాం కదా, ఎల్ రోహి ఎల్ రోహి, నన్ను చూచావే వందనమయ. అందుకే చూసే దేవుడు అంటే నిన్ను 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 నీ నీ ఫ్రెండ్ సర్కిల్లో, నీ రిలేటివ్ సర్కిల్లో, సర్కిల్స్ లో నేను ఎలాగా నీతో ఎలాగ వ్యవహరిస్తున్నాడో అది చూస్తున్నాడు దేవుడు. నిన్నొక వస్తువుగా అనుకుంటున్నారా, లేకుంటే నీకు నిజంగా ఒక విలువ ఉంది అన్న విషయాన్ని గ్రహించి నీతో వ్యవహరిస్తున్నారా అన్న మాటను కూడా చూశాడు లేవు. సో అతన్ని చూచి ఫస్ట్ ఏం చేశాడు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి, దాని తర్వాత రెండవది అతన్ని చూచి, మూడవది అతని మీద జాలిపడి. చూడండి లూకాసు వార్త, అతనిని చూచి అతని మీద జాలిపడి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 21-22 వచనాలు. యోబు గ్రంథం 19వ అధ్యాయం, జోబ్ 19:21-22. చూడండి, అందరూ జాగ్రత్తగా చూడండి. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడు, నా స్నేహితులారా నా మీద జాలిపడు అని స్నేహితులు అని చెప్తున్నారు. రే, నువ్వు ఏదో చేశావురా, నువ్వు అందుకే దేవుడు ఇది చేస్తున్నాడు, నీకు ఏదో పాపం చేశాను. అరే నేనేం చేయలేదురా. అరే నువ్వు ఏదో చేస్తుంటావురా. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ మాట అన్నారు కానీ ఈ రోజుల్లో, అయ్యో ఓ ఇలాగైందా నీకు, ఇలా జరిగిందా, ఆహా ఓహోహో, మనసులో మాత్రం బాగుంది ఉడికి, బాగుంది ఉడికి. దేవుని హస్తము నన్ను మొత్తి ఉన్నది, నా మీద జాలిపడు, నా స్నేహితులారా నా మీద జాలిపడు, నా శరీర మాంసం పోట చాలును చాలునన్ను కొను దేవుడు నన్ను తరుమునట్లుగా మీరేలా నన్ను తరుముదురు. మీరు కూడా తరుముచున్నారు నన్ను, మీరు కూడా తరుముతున్నారు నన్ను. దేవుడు ఏం చేశాడు, అతని మీద జాలిపడ్డాడు, అంటే పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అంటే హెబ్రీ రాష్ట్రపత్రిక 2వ అధ్యాయం 16-18 ఏల అనగా ఆయన ఎంత మాత్రమూ దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకుని ఉన్నాడు, కావున ప్రజల పాపములకు పరిహారము కలుగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. అంటే అన్ని విషయాల్లో మనశ్రమలను అనుభవించాడు, అందుకే మన మీద జాలిపడే స్వభావం గలవాడు దేవుడు. సో ఏం చేశాడు, జాలిపడ్డాడు. దాని తర్వాత ఏం చేశాడు, ఫస్ట్ ఆయన పడి ఉన్న చోటుకి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి, నాలుగవది అతని మీద జాలి దగ్గరకు పోయి, దూరంగా కాదు, అరే రే నన్ను ముట్టుకోకు నన్ను ముట్టుకోకు కాదు కాదు, హీ వెంట్ క్లోజ్ టు హిమ్. ద్వితీయోపదేశ కాండము డ్యూట్రానమీ చాప్టర్ 4:7. ఏలయనగా మనము ఆయనను మొర్రపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. అంటే ఎప్పుడు మొర్రపెట్టినా సరే, He will come near us. Samipanga vachadu. Duranga kada. Enta samipanga vachadu ante anduke ayanaku rendu perulu unnai. Ayana peru enti Yesu. Yesu ante enti tana prajalanu వారి పాపము నుండి రక్షింప రక్షణ రక్షించేవాడు ఫస్ట్ది. దాని తర్వాత ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనతో కూడా ఉన్నాడు. గాడ్ విత్ అస్, సమీపంగా ఉన్నాడు, దూరంగా కాదు. ఓకే, దాని తర్వాత ఐదవది తొందరగా. ఓకే, ఐదవది ఏంటి? అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయో ద్రాక్షరసమును పోసి, అంటే నూనె అంటే ఏంటి, ఫస్ట్ ఆదరించాడు. ఫస్ట్ ఏం చేశాడు? ఆదరించాడు. ఆదరండి, అరే అయ్యో అలా జరిగిందా నీకు అని నూనె పోయాడు. దాని తర్వాత ద్రాక్షరసం పోసాడు. ద్రాక్షరసం పోయడం అంటే ఏంటంటే ఆఫ్టర్ షేవ్ పోసాడు అన్నాడు, లేకుంటే అయోడిన్ పోసాడు. సావలన్ లేదు ఆ రోజుల్లో. ఓకే, ఐడిన్ పోస్తే ఏం జరుగుతున్నప్పుడు సుర్రమంటది. అవునా? ఫస్ట్ నూనె పోసిన తర్వాత, దాని తర్వాత ఐడిన్ పోసాడు. ఈ రోజుల్లో వీ హ్యావ్ పెయిన్ కిల్లర్స్. పెయిన్ కిల్లర్స్ లేవు ఆ రోజుల్లో. సో నూనె వాజ్ అ పెయిన్ కిల్లర్. దాని తర్వాత ఏం చేశాడు? ద్రాక్షరసం పోసినప్పుడు సుర్రమంటది కదా. అయ్యో సుర్ర, చెప్పాను కదా నీకు, చెప్పాను కదా, పోన్లే. ఇప్పటికన్నా నీకు బుద్ధి వచ్చిందా? వచ్చింది. సో ఫస్ట్ ఏం చేశాడు? ఆదరించిన తర్వాత ద్రాక్షారసాన్ని పోసి ఏం చేశాడంటే ఆ గాయాన్ని ఏమంటారు దాన్ని, ట్రీట్ చేశాడు. ఐ డోంట్ నో హౌ టు యూజ్ దట్ ఇన్ దట్, చికిత్స మళ్ళీ అంటే మళ్ళీ చాలా కష్టాలు వచ్చేస్తాయి జనాలకు పోతాం. చికిత్స అంటే తెలుసా అన్నీ, నీకు తెలియదు కదా. మనకందరికి తెలియని భాష ఎందుకులే, మనకు అటు ఇంగ్లీష్ రాదు, ఇటు తెలుగు రాదు, మనకు వచ్చిన భాషలో మనం మాట్లాడుతున్నాం పాపం. ఓకే, దాన్నే మధ్యవర్తి అంటారు. ఓకే, సో అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి, అంటే చికిత్స చేసి ఆదరించి, దాని తర్వాత మూడో నెక్స్ట్ విషయం అంటే గాయములను కట్టి. కట్టడం అంటే దాన్ని ఒక్క జస్ట్ బైండ్ దెమ్ అప్ టుగెదర్ అనమాట. అన్ని విరిగిపోయాయి, అన్నిటిని కూడా చేర్చాడు. ఓకే, యెషయా గ్రంథం 61:61 మొదటి 2 వచనాలు, ఫస్ట్ వర్సెస్ 1 and 2. ప్రభువగు యెహోవా అతని మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు యెహోవాను అభిషేకించను. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. యాక్చువల్లీ తెలుగు ఇంగ్లీష్ లో ఎలా ఉంటుంది అంటే, టు బైండ్ అప్ ద బ్రోకెన్ హార్టెడ్, విరిగిన మనసు గల వారిని దృఢపరచుటకును. అందుకే ప్రేమన గారు ఒక పద్యం, బ్యూటిఫుల్ పద్యం అది, ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు. ఇనుము విరగనేని ఇరుమారు ముమ్మారు అంటే, ఇఫ్ ఐరన్ బ్రేక్స్ ఇట్ కెన్ బ్రేక్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. కాచి అతకవచ్చు క్రమముగాను, అంటే దాన్ని మగ మెల్ట్ చేసి దాన్ని అతకవచ్చు. మనసు విరగనేని మరిచేర్చరాదయ్యా, మనస్సు విరగనేని మరిచేర్చరాదయ్యా విశ్వదాభిరామ విరగమే. అంటే ఒక్కసారి మనసు విరిగిపోతే మానవ మాత్రులకు సాధ్యం కాదు దాన్ని మళ్ళీ తిరిగి కట్టడం అనేది. కానీ ఒకరికి మాత్రం సాధ్యం. ఎలా? ఎవరికి? దేవునికి సాధ్యం. ఆ మనస్సును కట్టాడు అంటే గాయపరచబడ్డ మనస్సుని కట్టాడు అనమాట. గాయంతో మనసు విరిగిపోయింది. అక్కడ వర్స్ గ్రీక్ భాషలో ఏంటంటే ట్రామా, దట్ ఇస్ ద వర్డ్. దే హావ్ బీన్ ట్రామటైజ్డ్. ఎంత తీవ్రంగా గాయపరచబడ్డారంటే వాళ్ళ మనసు మాత్రం ఒక 1000 ముక్కలైపోయింది అనమాట. లిటరలీ ట్రామాను అనుభవించాడు. అని ఏం చేశాడు దేవుడు? కట్టాడు. గట్టిగా కట్టిన తర్వాత ఏం చేశాడు? నెక్స్ట్, తన వాహనం మీద ఎక్కించుకొని. వాహనం ఏంటి అక్కడ? గాడిద. యోహాన్ సువార్త 1:40, 41, 42 ఈ 3 వచనాలు, 40, 41, 42. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సియోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రయ. ఓకే. ఇప్పుడు వాహనం ఎవరో చెప్పండి మాకు. ఓకే, ఈ రెండు వచనాల్లో ఈ వాహనము ఎవరో చెప్పండి. ఓకే, ఇతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి మేము మెస్సీయాను కనుగొంటిమి అని అతనితో చెప్పి యేసు నద్దకు అతనిని తోడుకొని వచ్చాను. వాహనం ఎవరు ఇప్పుడు? ఎవరు? ఆంద్రేయ. ఆంద్రేయ, హూ ఇస్ ద వెహికల్? హూ ఇస్ ద గాడిద? ఆండ్రూ. గాడిద, గాడిద అనగానే ఓ నన్ను గాడిద అంటావా? ఇట్స్ అ గుడ్ థింగ్. ఇస్సాకారు ఇస్ అ గాడిద. ఇస్సాకారు ఇస్ అ డాంకీ. యేసునద్దకు అతన్ని తోడుకుని పోయాను. మనల్ని కూడా సంఘంలోకి చేర్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. హానగారు చూస్తారు వెనక ఆల్రెడీ. ఓకే, మిమ్మల్ని సంఘంలో నుంచి చేర్చిన గాడిద ఎవరు? అయ్యో, దడిగాడు వానశిర తెలుసా మీకు? దాన్ని ఉల్టా రాస్తే రాసిన వాడు గాడిద. ఓకే, సో తెచ్చినవాడు గాడిద. కానీ ఒక గాడిద ఉంది మంది జీవితాల్లో. నన్ను సంఘంలో చేర్చిన ఒక గాడిద ఉన్నాడు, వాడు లేడు ఇప్పుడు సంఘంలో. దట్ ఈస్ ద ఐరనీ. సో ఆ గాడిద లేకపోతే మన జీవితాల్లో కూడా ఒక గాడిద ఉన్నాడు. ఒక ఫ్రెండ్ గాని, సంబడి యూ బ్రాట్ అస్ టు ద లార్డ్, దేవుడి దగ్గరికి మనల్ని నడిపించిన వాడు, మనల్ని ఎక్కించుకొని మనల్ని నడిపించిన వాడు ఎంతో మంది ఉన్నారు కదా మన జీవితాల్లో. అట్లీస్ట్ నా జీవితాల్లో అట్లీస్ట్ ముగ్గురు కనబడుతున్నారు నాకు, త్రీ గాడిదాస్. ఐఎమ్ నాట్ యూజింగ్ ఇట్ యాజ్ అ insult. It's a very, very powerful. It's a good position to have. Vahanam ide kinchukone sangham loki cherchina chaala mandi adi kanikaram chupichadam ante devuni yokka kanikaram entha goppadante meeru padipoyaru road meeda ninnu aadarinchi vahanam ide ekkinchukone. Okay, mana grace home vallagaithe every Sunday vahanalu ostayi vaalni sangham lochiki cherustayi. కదా పాపం. ఓకే, వాహనం ఎక్కించి దాని తర్వాత నెక్స్ట్ ఏంటి? లాస్ట్ టూ చదివేసి మనం ముగించేద్దాం. ఓకే, అతని గాయములు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకుళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. పూటకుళ్ళవాడు అంటే ఎవరు? ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి బాబు వీడిని చూసుకో అంటే వీడిని ఆత్మీయంగా బలపరచు నేను వచ్చు కాలం వరకు. అంటే తిరిగి దేవుడు మనల్ని ఉపదేశ క్రమంలోకి మనల్ని నడిపించాడు. అదే దేవుని యొక్క కనికరం అంటే. సో మన జీవితాలు మనం ఈ కనికరాన్ని అనుభవించామా? గ్రేస్ తమనకల్ చర్చ్ వారు అనుభవించారా మీరందరూ? డిడ్ యూ రియల్లీ ఎక్స్పీరియన్స్ దిస్ గుడ్నెస్? మీరు ఎలా స్పందిస్తున్నారు? హౌ ఆర్ యూ రెస్పాండింగ్ టు ఇట్? మానవ మనసు పొందుతున్నారా లేక మీ హృదయం బాగా బండలాగా తయారైందా, రాయలాగా, ఏ చలనం లేకుండా? దేవుని యొక్క కనికరము మనల్ని మారు మనస్సు పొందటకు ప్రేరేపించుచున్నది. దేవుని యొక్క వాత్సల్యము కనికరము మనం మానవ మనసు పొందుటకు ప్రేరేపించుచున్నదని ఎరగాలి. కనికరం అంటే ఇది. ఏం చేశాడు దేవుడు? మనల్ని మనం పడి ఉన్న చోటుకు వచ్చాడు ఫస్ట్. సెకండ్, మనల్ని చూశాడు రెండవది. మూడు, మనల్ని మీద జాలిపడ్డాడు. నాలుగవది, మన దగ్గరకు వచ్చాడు. ఐదవది, మన మీద నూనె ద్రాక్షారసం పోశాడు. నాలుగవది, మన గాయాల్ని కట్టాడు. ఏడవది, వాహనం మీద ఎక్కించాడు. ఎనిమిదవది, సంఘంలోకి చేర్చాడు. ఇదే కనికరం పొందుట అంటే. ఇలాగానే మనం పరలోక రాజ్యంలో ప్రవేశం పొందాం. దేవుని యొక్క కనికరం ఇలా ఉంటుంది. దేవుని యొక్క కనికరం పొందిన వారమైతే మనం ఎలా స్పందించాలి? దేవా, నాకు మారు మనస్సు అనే వరాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థన చేసుకుందాం. ఓకే, లెట్స్ ప్రే. ప్రేమ స్వరూపణ మా తండ్రి దయగల ప్రభువా, ఈరోజు మేము ధ్యానించిన వాక్యాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా, నీ యొక్క కనికరము మమ్మల్ని మారు మనసు పొందే విధంగా మనల్ని ప్రేరేపిస్తుంది, మమ్మల్ని ప్రేరేపించుచున్నదని నీ వాక్యం సెలవించుచున్నాను. కాబట్టి మారు మనసు పొందే విధంగా మాకు ఆ శుభాన్ని మాకు దయచేయండి. మీ ఆజ్ఞకు లోబడే విధంగా మా మనస్సును మార్చండి. మీ ఉపదేశ క్రమంలో మేము ఎదిగే విధంగా మాకు కృపను దయచేయండి. ప్రతి విషయంలో మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని యేసు నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.